నారాయణ నారాయణ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ 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 ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ ఓం నమో భగవతే వాసుదేవాయ. శివాయ నమః శివాయ నమః ఓం నమశివాయ. శివాయ నమః శివాయ నమః ఓం నమశివాయ. శివాయ నమః శివాయ నమః ఓం నమశివాయ. ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ, ఓం నమో భగవతే శ్రీ రమణాయ. నారాయణ నారాయణ ఓం నమో నారాయణాయ. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ రోజున అల్లూరి సీతారామరాజు గారి జయంతి. ఆ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడికి ఈ క్షత్రియ కళ్యాణ మండపం వారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని మనం ఈ రోజు ఇక్కడ సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. తర్వాత ఈ నెల 15 హైదరాబాద్ లో సత్యసాయి బాబా కళ్యాణ మండపంలో హైదరాబాద్ లో గుడి పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. గుడి పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమనే గురి పూర్ణిమగా మనం చేయటం సాంప్రదాయం. ఈ నెల 15 15 ఉదయానికి వచ్చి 15 సాయంత్రానికి వెళ్ళిపోయే వారందరికీ ఆ సత్యసాయి బాబా కళ్యాణ మండపంలోనే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15 గురి పూర్ణిమ, దాన్ని వ్యాస పూర్ణిమ అంటారు. రకరకాలుగా ఆషాఢ పూర్ణిమ రకరకాలుగా పిలుస్తారు. తర్వాత ఈ నెల 27 జిన్నూరులో 15 హైదరాబాద్ కళ్యాణ మండపం, హైదరాబాద్ సత్యసాయి బాబా కళ్యాణ మండపంలో ఈ నెల 27 జిన్నూరు గ్రామంలో 2 గంటలకు భక్తులైన మీకందరికీ సమాచారం తెలియపడతమైనది. వ్యాసు నారాయణ హరి అని, వ్యాసు నారాయణ హరి అంటే నారాయణుడే వ్యాసుడిగా జన్మించాడని మన సాంప్రదాయం చెబుతుంది. ఇది తేడా ఏంటంటే నారాయణుడికి 4 చేతులు, వ్యాసుడికి 2 చేతులు. చేతులే తేడా కానీ సాక్షాత్తు నారాయణుడే. నారాయణుడంటే ఒక వ్యక్తి మాత్రమే కదా, బ్రహ్మమనే నారాయణం, నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. అక్కడ నారాయణుడు అంటే ఒక ఇండివిజువల్ గా తీసుకోక్కర్లేదు, పరబ్రహ్మన ఆయన. వ్యాసుడు ఈ ఆషాఢ పూర్ణిమ రోజున అవతరించాడు భూమి మీదకి. అంచేది ఆషాఢ పూర్ణిమనే అంటే, ఆషాఢ పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమం. వ్యాస పూర్ణిమ అంటే వ్యాసుడు శ్రీరామనామలాగా కృష్ణాష్టమిలాగా వ్యాసుడు భూమి మీద అవతరించిన రోజు. ఆ వ్యాస పూర్ణిమనే గురి పూర్ణిమగా మన వాళ్ళు సాంప్రదాయంలో చేసుకుంటున్నారు. అంటే వ్యాస పూర్ణిమ రోజున, ఆ గురి పూర్ణిమ రోజున ఎవరో గురువుని వారు ఆరాధించుకోవడం సాంప్రదాయం. అది వ్యాస పూర్ణిమ యొక్క సాంప్రదాయం. వ్యాసుడు మనకిద్దరు ముసలవాళ్ళు ఉన్నారు, మనకి ఇద్దరు ముసలవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాల్మీకి మహర్షి, వేదవ్యాస మహర్షి. మనకి ఆ ఇద్దరు, మన భారతీయ సంస్కృతి అంతా కూడా, భారతీయ నాగరికత, భారతీయ కల్చర్ అంతా కూడా వాళ్ళిద్దరు క్రియేట్ చేసింది. ఇది వ్యాద వ్యాసుడికి ముందు వాల్మీకి తర్వాత నారాయణ వ్యాసుడు. వాల్మీకి రామాయణం రచించాడు, వ్యాసుడు భారతం రచించాడు. వేదవ్యాసుడు అంటే కొంతమందికి విశాలమైన సాహిత్యం సృష్టించిన వాడు వ్యాసుడే. కానీ చాలా మంది వాల్మీకి కవిత్వం చాలా మధురంగా ఉంటుందని చెబుతారు, ఆ సంస్కృత భాష బాగా వచ్చిన వాడు అంటే కవిత్వం మధురంగా ఉంటుందని. కానీ ఎక్కువ సాహిత్యం సృష్టించిన వాడు వాల్మీకి కంటే వ్యాసుడే. వ్యాసుడు ఆమెకి ఆయన పేరు వేదవ్యాసుడు కదా, టైటిల్ ఎలా వచ్చింది? ఆయన పేరు బాధనారాయణుడు ఏదో పేరు ఉంది ఆయనకి, చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. ఆయనకి వేదవ్యాసుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే వేదాలని విభజించాడు. వేదవ్యాసుడు రాకముందు వేదాలన్నీ ఒక రాశి కింద ఉండి ఆ రాశిని నాలుగు భాగాలకు విభజించాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్మణ వేదం. ఈ నాలుగు వేదాల కింద విభజించాడు కాబట్టి ఆయనకి వేద వ్యాసుడు అనే పేరు వచ్చింది. తర్వాత భారతం రచించాడు, లక్ష శ్లోకాల భారతం. మీరు భారతం చదివితే ప్రపంచాన్ని చదివినట్టే, భారతదేశ చరిత్ర కాదు మొత్తం ప్రపంచాన్ని చదివినట్టే. అంటే ప్రపంచంలో మన భారతదేశంలోనే కాదు, ఒక శరీరానికి ఒక మనస్సు ఉంటుంది, ఒకవేళ బిహేవియర్ ఒక ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. అంటే ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని మనస్సులు కూడా ఉన్నాయి. ఒకరి మనసుకి ఇంకొకరి మనసుకి సంబంధం లేదు. ఎవరి మేకప్ వాడిది, మెంటల్ మేకప్, ఎవరి పద్ధతి వాళ్ళది, ఎవరి బిహేవియర్ వాళ్ళది. అంచేత ప్రపంచంలో ఎన్ని మనస్తత్వాలు గల వాళ్ళ మనుషులు ఉన్నారో అందరినీ మహాభారతంలో వ్యాసుడు చిత్రించాడు. అంటే మీరు భారతాన్ని తూజుగా చూస్తుంటే రకరకాల మనుషులు కనిపిస్తారు, మీరు రకరకాల పద్ధతులు కనిపిస్తాయి. అంచేత ఇన్ని రకాల మనుషులు ఉన్నారు కదా అని మీకు తెలుస్తుంది ప్రపంచంలో. అంటే కొంతమంది బ్లాక్ కార్స్ అంటారు. బ్లాక్ కార్స్ అంటే మన ఇండియాలో యూజ్ చేసే తక్కువ, ఇంగ్లాండ్లో ఎక్కువ యూజ్ చేస్తారు ఆ మాటను. యువర్ లైక్ ఏ బ్లాక్ కార్స్. బ్లాక్ కార్స్ అంటే 180 రూపాయలు మంచివాడు కింద కనిపిస్తాడు మనకి, 180 రూపాయలు చెడ్డవాడుగా ఉంటాడు లోపల. మనకు మనిషి మట్టుకి అయితే 100 రూపాయలు మంచివాడు అనిపిస్తుంది, లోపల మట్టుకి 100 రూపాయలు చెడ్డగా ఉంటాడు. అంటే 100 రూపాయలు బయటికి తెల్లగా ఉంటాడు, లోపల బ్లాక్గా ఉంటాడు, మెల్లగా ఉంటాడు. వాళ్ళని లండన్లో అక్కడ యూఆర్ లైక్ ఏ బ్లాక్ కార్స్ అంటే నువ్వు మనిషి ఎలా కనిపిస్తున్నావు అలా లోపల లేవని చెప్పటం. అలాగే ఇది ఈ మనస్తత్వాలని చాలా క్యారెక్టర్స్ భారతంలో చాలా క్యారెక్టర్స్ వస్తాయి. అందరిని చూసి ఏ మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించాలంటే మహాభారతం అందరూ చదవలసిందే. లక్ష శ్లోకాల గ్రంథం అది. మీకు భారతం వ్యాసుడు భారతం రాసి ఒక మాట అన్నాడు, భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు, కానీ ప్రపంచంలో ఎక్కడా లేనిది భారతంలో ఉందని. భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు, ప్రపంచంలో లేనిది ప్రపంచంలో లేనిది ఏదైనా ఉంటే అది భారతంలో ఉందని. ఇది వ్యాసుడు చెప్పిన మాట. భారతం రచించాడు, తర్వాత భాగవతం రచన చేశాడు, తర్వాత అష్టాదశ పురాణాలు రాశాడు, ఉప పురాణాలు రాశాడు, ఆమె ఎక్కువ కాలం కాశీకి ఆపోజిట్ సైడ్ లో వ్యాసకాశీ అని ఉండరు. ఆ వ్యాసకాశీలో గంగానది ఒడ్డును కూర్చునే ఆయన సాహిత్యం అంతా రాసుకొచ్చాడు. ఇప్పుడు కూడా వ్యాసకాశీ వెళితే మీరు ఆ వ్యాసుడు మసలిన చోటు వ్యాసుడు కూర్చుంది రచన చూసి కనిపిస్తుంది మీకు వ్యాసకాశీ వెళితే. దాని పేరే వ్యాసకాశీ. ఆయన వ్యాసుడు ఆయన గురించి చెప్తారు. మన అసలు ఏ రోజు భగవంతుడు మన ఒక 80 ఏళ్ళు బతికామనుకోండి, ఏ ప్రతిరోజు ఒక అవకాశం మనకు 80 సంవత్సరాలు జీవిస్తున్నామంటే సంవత్సరానికి 365 రోజులు అయితే ప్రతి ఒకరోజు ఒక అవకాశం మనకు బాగుపడటానికి. ఈ బాగుపడే రోజుల్లో ఒక్క రోజును కూడా మనం దుర్వినియోగం చేసుకోకూడదు, పాడు చేసుకోకూడదు. ఈ ప్రపంచం దాసి పెట్టుకుని మనకు అవసరం లేని గొడవల్లోకి వెళ్ళి మన రోజులను పాడు చేసుకుంటున్నాం. దానివల్ల మనకు కలిసి వచ్చేది లేదు, పైగా మైండ్ పొద్దుట అవుతుంది. నీ మైండ్ నీ మనస్సును బాగు చేసుకోవడం కంటే అంతకు మించిన పని ఏమైనా నీకు ఉందా అని స్వామి వారు అడుగుతారు, వాసుదేవదాస స్వామి వారు. వ్యాసుడి గురించి ఏమి చెప్తారంటే ఒక్కరోజు కూడా ఆయన వేస్ట్ చేసుకోలేదని, ఒక్కరోజు కూడా ఆయన జీవితంలో ఒక్కరోజు కూడా పాడు చేసుకోలేదని. అంటే సాధనా భాగం అనండి, సాహిత్యం సృష్టి చేయమనండి, సాహిత్యం సృష్టి చేయమనండి, లేదా సమిష్టిగా దేశం గురించి ఆలోచించనివ్వండి, లేదా భారత సాహిత్యం భారతదేశం ఎక్కువ సాహిత్యం సృష్టించిన వాడు ఆయన. ఆయన గురించి ఒక మాట చెప్తారు, ఒక్కరోజు కూడా ఆయన దుర్వినియోగం చేసుకోలేదు, వేస్ట్ చేసుకోలేదని. అలా కష్టపడితే అంత సాహిత్యం సృష్టించాడు వ్యాధ్యాసుడు. మనం ప్రతిరోజు పాడు చేసుకుంటున్నాం, పోయిన డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు కానీ పోయిన రోజులు మళ్ళీ రమ్మంటే రావు. అంచేది మనకు జాగ్రత్తగా ప్రతిరోజు ప్రతి గంట సద్వినియోగం చేసుకోవాలి. అది అంచేత భారతంలో ఒక భాగం భగవద్గీత. ఈ భగవద్గీతకి శంకరాచార్యులు వారు రాకముందు, ఆది శంకరాచార్యులు వారు రాకముందు దీనికి పెద్ద ప్రచారం లేదు. ఇది మహాభారతంలో ఒక భాగం. ఇది రామాయణ భారతం భగవద్గీత చదవటానికి పారాయణం చేసేవాడికి 2 గంటలు 3 గంటలు టైం పడుతుంది. కానీ కృష్ణుడు అర్జునుడు చెప్పినప్పుడు 45 నిమిషాల్లో చెప్పేశాడని చెప్తారు. బహుశా నేను స్పోకెన్ లాంగ్వేజ్ లో చెప్పుండొచ్చు అర్జునుడికి, కానీ దీన్ని శ్లోకబద్ధం చేసి ఆయన చెప్పిన మాటలను శ్లోకబద్ధం చేసి రాసింది వ్యాసుడు. ఆ వ్యాసుడు ఈ భగవద్గీతను భారతంలో చొప్పించాడు. అంటే భారత యుద్ధం ముందు జరిగిన యుద్ధం ముందే కదా ఇతను చెప్పింది. అంటే భారత యుద్ధం ముందు టెన్షన్ వస్తుంది కదా, టెన్షన్ వచ్చినప్పుడు మనం జ్ఞాపకంలో మర్చిపోతాం. మనం టెన్షన్గా ఉంటే ఏదో ఉపనిషత్తు అయి చెట్లు నేను కూర్చుని బోధించారు, యుద్ధం ముందు భగవద్గీతలైన శాస్త్రాన్ని చెప్పడం సాధ్యమా అని కొంతమంది అడుగుతారు. అంటే కృష్ణుడు భగవంతుడు కాబట్టి ఆయనకు సాధ్యమే. భగవంతుడికి భగవంతుడికి టెన్షన్ ఏంటి? టెన్షన్ ఉన్నవాడు జీవుడు, టెన్షన్ లేనివాడు దేవుడు. భగవంతుడికి టెన్షన్ ఉన్నది, భగవంతుడికి టెన్షన్ ఉంటే వాడు జీవుడు అవుతాడు. నీకు ఎక్కడ ఆసక్తి లేనప్పుడు నీకు టెన్షన్ ఏంటి? నీకు 100 రూపాయలు వైరాగ్యం ఉన్నప్పుడు నీకు టెన్షన్ ఏంటి? ప్రపంచం ఉన్నవాడికి టెన్షన్, కానీ ప్రపంచం లేనివాడికి టెన్షన్ ఏంటి? అంటే ఒకే వస్తువు మనకి ప్రపంచంగా దేహంగా మనస్సుగా కనిపించ ఉన్నది ఒకటే బ్రహ్మము. బ్రహ్మము ఒక్కటంటే ఒక్కటే. అదే నీకు దేహంగా కనిపిస్తుంది, అదే నీకు ప్రపంచంగా కనిపిస్తుంది, అదే నీకు దేవుడిగా కనిపిస్తున్నాడు, అదే నీకు జీవుడిగా కనిపిస్తున్నాడు. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. ఈ విషయాల గురించి భారతంలో కంటే ఉపనిషత్తులు ఎక్కువ డిస్కస్ చేశారు ఈ విషయం. ఈ భగవద్గీతకి ఉపనిషత్తులు భారతంలో భాగం భగవద్గీత, వేదాల్లో భాగం ఉపనిషత్తులు. ఇది భగవద్గీతను బయటికి తీసి భారతంలోది దానికి శబ్దానికి అర్థం చెప్పి దానికి ప్రతిపదార్థం చెప్పి దానికి వ్యాఖ్యానం రాసి భగవద్గీతను మొట్టమొదట ప్రచారం చేసినవాడు ఆది శంకరాచార్యవాడు, పరమాచార్యుడు. ఆ శంకరాచార్యుల వారిని శివుడి అంశాన్ని చెప్తారు, ఈ వ్యాసుడిని నారాయణుడి అంశాన్ని చెప్తారు. నాకు వ్యాసుడి దర్శనం ఎప్పుడు అవ్వలేదు, కానీ ఆచార్యులు వారు దర్శనం ఎప్పుడని ఇస్తూ ఉంటారు. స్వప్న దర్శనంలో నాకు ఆచార్యులు వారి దర్శనం ఇస్తూ ఉంటారు, వ్యాసుడి దర్శనం నాకు ఎప్పుడు అవ్వలేదు. ఆచార్యులు వారు మటుకి శంకరాచార్యుల వారు ప్రథమ ఆచార్యుడు, ది గ్రేట్ ఆచార్య. ఆయన కవిత్వం కూడా కాళిదాసు కవిత్వం కంటే మధురంగా ఉంటుంది. ఆయన సన్యాసి, ఆయనకి పరమ ప్రీతికరమైన క్షేత్రం కాశీ. ఎక్కువ కాశీలో నివసించేవాడు. బదిలీలో కూడా కొంతకాలం ఉన్నాడు ఆయన, కానీ ఆయన రచనలన్నీ కూడా కాశీలో కొన్ని రచనలు చేశాడు. భగవద్గీతకు వ్యాఖ్యాన గ్రంథం రాశాడు, ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రాశాడు. తర్వాత బ్రహ్మసూత్రాల మీద ఇక్కడి మీద కామెంటరీ రాశాడు, ప్రకరణ గ్రంథాలు రాశాడు ఇవేక చూడమని. తరువాత ఆత్మానుభూతి ఇటువంటి ప్రకరణ గ్రంథాలను రాశాడు, భాష్య గ్రంథాలు రాశాడు, స్తోత్ర గ్రంథాలు రాశాడు. మీకు కృష్ణుడు ఇష్టమైతే కృష్ణుని ఎలా స్తోత్రం చేసుకోవాలో, ఎవరి ఇష్టదేవతను వారు ఎలా స్తోత్రం చేసుకోవాలో స్తోత్ర గ్రంథాలు రాశాడు, ప్రకరణ గ్రంథాలు రాశాడు, భాష్య గ్రంథాలు రాశాడు. భాష్య గ్రంథాలు సముద్రాలు అవి, ప్రకరణ గ్రంథాలు నదులు, స్తోత్ర గ్రంథాలు మన చెరువులు లాంటివి. అంటే దేవతలను ఎలా పూజ చేసుకోవాలి, ఎలా అర్చన చెయ్యాలి, ఇవన్నీ కూడా శంకరుడు రాశాడు, ఆది శంకరాచార్యుల వారు. ఆయన భగవద్గీతకు ప్రచారం మొట్టమొదటిలో మన భారతదేశంలో భగవద్గీతకు ప్రచారం చేసిన వాడు శంకరుడే. అంతకుముందు భగవద్గీతకు ఉండకాని ప్రచారం లేదు. భగవద్గీత చెప్పి సుమారు 5,050 సంవత్సరాలు ఎంత అవుతుంది. సరే, శంకరుడు వచ్చి ఎంతకాలం అవుతుందంటే 2,000 సంవత్సరాలు ఎంత అవుతుంది. శంకరుడు వచ్చి శంకరుడు చెప్పి దాని ఆ భగవద్గీతను ఇండియా అంతా తిరిగి ప్రచారం చేయటం వల్ల ఈ గ్రంథం పాపులర్ అయింది. ఆచార్యుల వారు ఏమన్నారంటే ఆ వేదాల సముద్రాలు అని, అసలు ఒక వేదం చదవటానికి ఒక జీవిత టైం సరిపోదు, నువ్వు ఆ గొడవల్లోకి వెళ్ళక్కర్లేదు, ఒక భగవద్గీత నీ జేబులో ఉంటే 4 వేదాలు నీ జేబులో ఉన్నట్టే అన్నారు. ఒక అంటే ఈ వేదాల సారం, కృష్ణుడు భగవంతుడైనప్పటికీ నీ అర్జున నీకేమని కల్పించి చెప్పడం లేదు. పురాతనం చూస్తున్నటువంటి ఈ భారత సాహిత్యంలో ఉన్నటువంటి వేదాంత సాహిత్యం ఉన్నటువంటి సారమే నీకు చెబుతున్నాను, కొత్తగా నేనేం కనిపెట్టి చెప్పడం లేదని కృష్ణుడు అర్జునుడితో కూడా చెప్పాడు. ఈ భగవద్గీత ఆయన అంటే భగవంతుడి చేత గానం చేయబడినది కాబట్టి దీనికి భగవద్గీత అని పేరు. మిగతా రామగీతం ఉంది, రమణ గీతం ఉంది, అష్టావక్ర గీతం ఉంది, చాలా గీతలు ఉన్నాయి మనకు, కానీ దేనికి భగవద్గీత అనే పేరు లేదు. ఒక కృష్ణుడు చెప్పిన దానికే భగవద్గీత అని పేరు వచ్చింది. ఆయన సాధనలు చేసి దేవుడు అవ్వలేదు, అనుకుంటే దేవుడు అవ్వలేదు, సహజంగా ఈశ్వరుడే కృష్ణుడు. ఆయన సహజంగా దేవుడే కానీ ఏదో చేసి ఏదో చేసి అలా అవ్వలేదు, సహజంగానే దేవుడని అంచేత ఆయన స్వయంగా భగవంతుడు అని చెబుతారు. భగవంతుడు అవతారం కాదు, స్వయంగా ఆయనే భగవంతుడు అని కృష్ణుని గురించి చెబుతారు. అంచేత ఆయన చేత గానం చేయబడింది కాబట్టి కృష్ణగీత అనకుండా దీన్ని భగవద్గీత అని చెప్పారు. ఏదో 4-3 శ్లోకాలు మీకు చదివిస్తాను. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఇదే మీకు ఒక శ్లోకం పట్టిస్తే చాలు బాగుపడిపోతారు. ఇందులో 700 శ్లోకాలు ఉన్నాయి. ఒక శ్లోకం మీ గుండెకి పట్టిస్తే మీరు అందరూ బాగుపడిపోతారు. మీకు అందరికీ బ్రాహ్మీ స్థితి కలుగుతుంది. ఇక్కడ బతికుండగానే శరీరం చనిపోయిన తర్వాత కాదు, ఇక్కడే ఇప్పుడే మీరు జీవన్ముక్తి సుఖం పొందుతారు, ఆత్మసుఖాన్ని పొందుతారు. ఆత్మసుఖాన్ని మీరు బ్రాహ్మీ స్థితి పొందినప్పుడు, ఆత్మసుఖం పొందినప్పుడు మీ సుఖం కోసం, మీ శాంతి కోసం మనుషుల మీద కానీ, ప్రపంచం మీద కానీ, ప్రకృతి మీద కానీ, బాహ్య సంఘటనల మీద కానీ ఆధారపడకుండా మీరు స్వతంత్రంగా సుఖం అనుభవిస్తా అంటే మీకు పునర్జన్మ లేవు. మనం స్వార్థంతో డిజైర్స్ ఉంటే, డిజైర్స్ వల్ల, యాక్షన్స్ వల్ల మనకు పునర్జన్మలు వస్తాయి. కానీ నీకు లోపల ఉన్నటువంటి సత్యం నీకు తానుగా గోచరించినప్పుడు నీకు పునర్జన్మలతోటి పని లేదు. ఇక్కడ ఈశ్వర అంటే కృష్ణ, ఆయన ఈశ్వరుడు. కానీ ఇక్కడ ఈశ్వరుడు అంటే ప్రభు అని అది. ఈశ్వరుడు అంటే కేవలం శివుడు అని కాదు, ఈశ్వరుడు అంటే ప్రభు, ఈశ్వరుడు అంటే యజమాని, ఈశ్వరుడు అంటే కర్త. మీకు నాకు ఈ సృష్టిని, ఈశ్వరుడు ఈ సృష్టిని నడిపేవాడికి, ఈ సృష్టికి ప్రభు ఎవడు ఉన్నాడో వాడినే ఈశ్వరుడు అని పిలుస్తారు. ఈశ్వరుడు అంటే నియంత. అంటే మన అందరికీ శరీరాలు ఉన్నాయి కదా, ఈ శరీరాలనే వాడి యొక్క కర్మానుసారం నడిపేవాడు ఈశ్వరుడు. వాడిని కాదని మనం చేసేది ఏమి లేదు, ఈశ్వరుని కాదని మనం ఏమి చేసేది లేదు. అక్కడ భగవంతుడు ఆయన అడ్రస్ కరెక్ట్గా ఇస్తున్నాడు. మన ఎక్కడో అరుణాచలం ఉన్నాడు, దేవుడు కాశీలో ఉన్నాడు, రామేశ్వరంలో ఉన్నాడు, బదరీనాథులో ఉన్నాడు, ఇలా తిరుగుతూ ఉంటాం. దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఎక్కడున్నాడంటే ఆయన అడ్రస్, మనం ఏదైనా ఉత్తరం రాసేటప్పుడు కరెక్ట్గా అడ్రస్ రాస్తే వెళ్ళిపోతుంది. మనం రాంగ్ అడ్రస్కి రాస్తే ఉత్తరం వెళ్ళదు. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, నేను ఆ ఊళ్ళో ఉన్నాను, కాశీలో ఉన్నాను, రామేశ్వరంలో ఉన్నాను అని చెప్పడం లేదు. మీ అందరి హృదయాల్లో అంతర్యామగా తిష్ట వేసుకుని ఉన్నాను. మీరు స్వతంత్రులు కాదు, ఇన్నర్ రూలర్ నేనే, మిమ్మల్ని పరిపాలించేవాడు నేనే, మీ హృదయంలో ఉన్నాను. అంటే మన హృదయంలో దేవుడు, నేను హృదయంలో ఉన్నానని చెప్తే ప్రపంచంలో వెతుకుతున్నాం. అది మంద పొరపాట, ఈశ్వరుడి పొరపాట, మందే పొరపాటు. ఆయన చెప్పాడు ఆయన అడ్రస్, ఆయన అడ్రస్ కరెక్ట్గానే చెప్పాడు. మీ అందరి హృదయాల్లో నేను అంతర్యామిగా ఉన్నాను. మన యాత్ర క్షేత్రాల్లో, యాత్రల్లో, మరో చోట అంటే మనకు బయట వెతకటం బాహ్య చూపుకి అలవాటు అయిపోయింది. మన ఇంద్రియాలు బయట అంతర్ముఖంగా ఉండవు, మనస్సు అంతర్ముఖంగా ఉండదు. మనస్సు బాహ్యముఖంగా ఉంటుంది, ఇంద్రియాలు అంతర్ముఖంగా ఉంటాయి, ఇంద్రియాలు కూడా బాహ్యముఖంగా ఉంటాయి. అంతే కదా ఈశ్వరుడు, ఇంద్రియాల్ని మనస్సును అంతర్ముఖం చేస్తేనే కానీ, ఆత్మాభిముఖంగా నడిస్తేనే కానీ, హృదయంలో ఈశ్వరుడు నేను ఉన్నానని చెప్పినా, మనం అది చదివినా, మన మనస్సు ఇంద్రియాలు ఆత్మాభిముఖంగా, హృదయాభిముఖంగా, అంతర్ముఖంగా లేకపోతే ఎన్నిసార్లు చదివినది అర్థం కాదు. మరి ఏదైనా సత్కర్మలు చెయ్యొచ్చాం, అంత మాత్రం చేద్దాం, మాకు ఆత్మజ్ఞానం కాదు. ఎవరి దైవం ఈశ్వరుని తెలుసుకోవాలంటే ఈశ్వరు అనుగ్రహం లేకుండా మనకు తెలియబడ్డాడు. ఆయన అనుగ్రహం లేకుండా ఎన్ని సత్కర్మలు చేసినా ఆయన తెలియబడ్డాం. ఏమో ఎందుకు చేస్తున్నావు సత్కర్మలు? కొంతమంది మంచి కోసమే చేస్తారు, కొంతమంది గౌరవం వస్తుందంటే చేస్తారు, కొంతమంది ఈ పని ఈ మంచి పని చేస్తే మనకు గౌరవం వస్తుందంటే చేస్తారు, నీకు గౌరవం వస్తుంది. అంతేకాని దేవుడు చేయరాడు. అంటే నువ్వు పని చేసేటప్పుడు నీ మనస్సులో ఏముందో, ఏ ప్రేరణ వల్ల నువ్వు చేస్తున్నావో దాన్ని బట్టి భగవంతుడు నీకు మార్కులు వేస్తాడు. చాలామందికి ఈ ధనం కంటే కూడా కీర్తికాంక్ష ఎక్కువ ఉంటుంది కొంతమందికి. ఆ కీర్తికాంక్ష మనం మిల్టన్ కౌన్ చెప్తాడు ఈ ప్యారడైస్ భాషలో ఇంగ్లీష్లో, మనిషికి కామక్రోధాలను జయించడం కంటే కీర్తికాంక్ష జయించడం కష్టం అని చెప్పాడు. ముసలితనం వచ్చాక కామక్రోధాలు వేగం తగ్గిపోతుంది, మంచం పట్టిన తర్వాత 100 ఏళ్ళు వచ్చాక రేపు చనిపోయేవాడు కూడా కీర్తికాంక్ష పోదు. కీర్తికాంక్షను పోగొట్టుకోవడం మిగతా కామక్రోధాల కంటే కష్టం అని చెప్పాడు మిల్టన్ చెప్పాడు. అయ్యా కీర్తిని ఏమో ఎందుకు చేస్తున్నావు, సత్కర్మ చేస్తున్నావు, చేసేవాడు చేస్తున్నారు, ఏమో నువ్వు కీర్తి కోసం చేస్తున్నావు, లేకపోతే నీ అహంకారాన్ని గ్లోరిఫై చేసుకోవడానికి చేస్తున్నావు, నువ్వెందుకు చేస్తున్నావో ప్రపంచాన్ని తెలియదు కదా. లోపల అంతర్యామి మనం ప్రపంచాన్ని మధ్య పెట్టచ్చాం, కానీ లోపల అంతర్యామిగా ఉన్న ఈశ్వరుని మధ్య పెట్టలేం, మధ్య పెట్టలేం. ఓసారి మాయ అంటే ఏమిటని అడిగారు భగవాన్. రమణ మహర్షి గారిని ఒక కూర్చుని మాయ అంటే ఏంటంటే, మాయ అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఏది లేదో అది మాయ, ఏది లేదో దాన్ని మాయ అని అంటారు. మాయ అంటే ఏంటంటే అది మామూలుగా శాస్త్రం పడిగట్టి మాట, నువ్వు కూర్చో బుజ్జు, అది శాస్త్రం పడిగట్టి మాట. కానీ మాయ అంటే భగవాన్ ఎలా చెప్పారంటే, నేను కుర్చీలో కూర్చున్నాను, ఈ కుర్చీ తీసేస్తే ఏమవుతాను, నేను పడిపోతాను, ఏం చేయదు నాకు ఆధారం ఇది. మాయ అంటే నువ్వు బయట ఎక్కడ వెతక్కు, నీకున్న దురాలోచన, నీకున్న దురలవాట్లు, నీకున్న రాంగ్ థింకింగ్, నీకున్న రాంగ్ హ్యాబిట్స్. మహావృక్షానికి కింద వేరు ఎలా మూలమో, ఈ సంసారానికి దేహం లేనిన తలంపే మూలం. ఈ సంపది నువ్వేదో శరీరం చచ్చిపోయిందని కంగారు పడకో, నీకు దేహాభిమానం అంతకాలం సంసారం వచ్చి చేరుతుంది. శరీరం చచ్చిపోవడం వల్ల నష్టం లేదు, ఇంకో చోట పుట్టడం వల్ల నీకేం లాభం లేదు, పెచ్చగలదు నీకు. ఈ శరీరం చచ్చిపోతే ఇంకో శరీరం వస్తుంది అనుకుంటే వస్తే నీకేం లాభం లేదు. ఈ దేహంతో నువ్వు ఎలాగైతే తాదాత్యం పొందుతున్నావో, ఇంకో దేహం వస్తే దాంతో తాదాత్యం పొందుతావు. అది చచ్చిపోతుంది కొంతకాలానికి, ఇంకో దేహం వస్తుంది దాంతో తాదాత్యం పొందుతాం. కాదాచు దేహంతో తాదాత్యం ఉన్నంతకాలం నీకు అహంకారం పోదు, కర్తృత్వం పోదు. అహంకారం ఉన్నంతకాలం, కర్తృత్వం ఉన్నంతకాలం మనిషి కూడా నీడ ఎలా వస్తుందో నేను దుఃఖం వెంటాడుతుంది. మాయ అంటే ఏంటి, బయట లేదు, నీ దురాలోచనలు, నీ స్వార్థము, నీ యాడు, నీ అలవాట్లు, నీ వాసనలు, నీ సంస్కారాలు, అయ్యే మాయ. అందులోంచి విడుదల పంచాలి మాయ అనేది నీకు కనపడదు అని చెప్పి, అది లేదు కదా అసలు. ప్రతి మనిషికి వాడి సంస్కారాలే వాడు మాయ, వాడి వాసనలే వాడు మాయ, వాడి అలవాట్లే వాడు మాయ, వాడి దేహబుద్ధాడికి మాయ. వాడు తాను కానిది తాను కానిది తాను అనుకుంటాడు, అదే మాయ. అటాచ్మెంట్ మాయ. అంటే మాయ అంటే ఏది, చాలా చక్కగా వివరించారు. అది భగవాన్ దగ్గర ఎవరో ఒకరు కూర్చున్నారు, ఆ పక్కన ఇంకొక ఆయన కూర్చున్నాడు, ఆ పక్క ఆయన కొన్ని మహిమలు చేస్తారని భగవాన్ అడిగి, భగవాన్ ఏం మాట్లాడదు, ఈ పక్కన కూర్చుని ఉన్నారు ఈ నా స్నేహితుడు, నేను ఇది కొన్ని మహిమలు చేస్తాడని చెప్పారు భగవంతుడు. మహిమలు చేస్తాడండి అని అన్నారు. నువ్వు మహిమలు చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు అని అడిగారు. అంటే మహిమలు చేస్తా అంటే ఇతరులను ఆకర్షించవచ్చు, జనం ఎక్కువ వస్తూ ఉంటారు మహిమలు చేస్తాంటే అందరిని ఆకర్షించవచ్చు అని చెప్పాడు. కరెక్ట్గానే చెప్పాడు, దానివల్ల నీకు ప్రయోజనం ఏంటన్నాడు. నువ్వెవరో నీకు తెలియదు, నువ్వెవరో నీకు తెలియదు, నీ లోపల ఏదో ఉందని నీకు తెలియదు, నీకు ఉన్న వస్తువు తాలూకు జ్ఞానం లేదు, నువ్వు మహిమలు చేసి ఇతరులను ఆకర్షించుకుంటావు, రైట్? బాగానుంది. దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? పోని జనాకర్షణ వస్తుంది నీకు, దానివల్ల వచ్చే నీకు ప్రయోజనం ఏంటి? అది కూడా స్వప్నంతో సమానం, అది కూడా స్వప్నంతో సమానం. మనకు స్వప్నం అనే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మెలకు వచ్చాక అన్ని అసత్యం అని తెలుస్తుంది. నీకు నువ్వు చేసే మహిమలు కూడా అటువంటివి, నీ అలవాటును బట్టి చేస్తున్నావు నువ్వు. కానీ అది నీ దానివల్ల నీకేమి జ్ఞానం రాస్తారు కదా, నీ మనస్సు బాహ్య ముఖానికి వెళ్ళిపోతా ఉంటుంది. అంచేది ఆ విషయంలో కొన్ని జాగ్రత్త పడని చెప్పారు. మనస్సు భగవంతుడు ఎక్కడ ఉన్నారని చెప్తున్నాడు, నీ హృదయంలో ఉన్నానని చెబుతున్నాడు. మహిమలు ఎక్కడికి తీసుకెళ్తాయని నీ బాహ్య ముఖానికి తీసుకెళ్తాయి. అంతరం మనస్సు అంతరముఖం కాని వాడికి ఆత్మజ్ఞానం కలగదు, దైవజ్ఞానం కలగదు, దైవజ్ఞానం కలగదు. అందుచేత ఈశ్వర సర్వభూతానాం పరమేశ్వరుడు నారాయణుడు మొత్తం జీవకోటి అందరి హృదయాల్లో సమానంగా పది హెచ్చు తగ్గులుగా లేను. నేను మనస్సులో హెచ్చు తగ్గులుగా ఉండి మనస్సు హెచ్చు తగ్గులుగా ఉంటుంది, కానీ చైతన్యం ఎక్కడ హెచ్చు తగ్గులుగా ఉండదు. మన మనస్సే హెచ్చు తగ్గులుగా ఉంటాడు. అలా మనస్సే మాయ. మనసు లేకపోతే మాయ ఎక్కడ ఉంది? మనస్సే మాయ. అంటే నువ్వు అందరి యొక్క జీవకోటిలో సర్వ ఈశ్వరుడు అంటే ప్రభువు అన్ని జీవకోటుల్లో ఉద్దేశ అర్జున తిష్టది. నేను అంతర్యామగా అందరి హృదయాల్లో తిష్ట వేసి కూర్చున్నాను, అందరి హృదయాల్లో అంతర్యామగా ఉన్నాను. మీ లోపల ఎన్నర రూలర్ నేనే, మిమ్మల్ని పరిపాలించేవాడిని నేనే. ఏమి చేస్తున్నాడు కూర్చునే, లోపల కూర్చున్నాడు, ఆడికి ఏమైనా పని ఉందా? ఆడికి పని ఏంటంటే మీ దేహం ఎంతకైతే వచ్చిందో అది మీరు శరీర శ్మశానానికి వెళ్ళే వరకు ఆ దేహాన్ని ఈ తోలుబొమ్మలాట ఎలా ఉంటుందో, ఇది రంగులు రాట్నం, ఏదో రాట్నాలు ఉంటే పిల్లల్ని ఎక్కువ కూర్చోబెడతారు, అది మిషన్ తిప్పుతంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు పిల్లలు, అది లోపల మిషన్ తిరుగుతూ ఉంటాయి. దాని రంగులు రాట్నమే దాని అంటారు. పూర్వం వచ్చి ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నాయి. అంటే మిషన్కి అతికినటువంటి వస్తువు, ఆ మిషన్ తిప్పుతంటే వస్తువు ఎలా తిరుగుతుందో, మీ యొక్క ప్రారంధాన్ని అనుసరించి మీ శరీరాలని అలా తిప్పుతూ ఉంటాను. అంటే పిచ్చోడి కింద తిప్పడం, మీ దేహం యొక్క ప్రారంధాన్ని అనుసరించి అలా తిప్పుతూ ఉంటాను. మీ రూలర్ నేను, మీ ప్రభువు నేను. ఆ దేహం యొక్క ప్రారంధాన్ని అనుసరించి యంత్రానికి తిప్పిన బొమ్మలు ఎలా తిరుగుతాయి, యంత్రం తిప్పేటప్పుడు మీ అంతర్యాముగా ఉండి మీ దేహాలు నేనే తిప్పుతున్నాను. లోపల ఎన్నర రూలర్గా ఉండి ఆయన చేసి పని అది. బ్రాహ్మణ సర్వభూతాన్ని యంత్రాలు కట్టి వేసిన బొమ్మలను యంత్రం తిరుగుతాయంటే బొమ్మలు ఎలా తిరుగుతాయో, మిమ్మల్ని అందరినీ కూడా మాయలో, అంటే మీకు మనస్సు ఉన్నప్పుడు మాయ ఉంటుంది, వేరు బుద్ధి ఉన్నప్పుడు మాయ ఉంటుంది, భేద బుద్ధి ఉన్నప్పుడు మాయ ఉంటుంది. ఆచార్యులు వారు ఉన్నారు, భేద బుద్ధికి సంబంధించిన గ్రంథాలు చదువుతూ అభేద బుద్ధి పొందగలవా నువ్వు? నీకు వేరు బుద్ధి పెంచే గ్రంథాలు చదువుతూ అభేద బుద్ధి వేరు లేని బుద్ధి పొందగలవా నువ్వు? భేద బుద్ధిని కలగజేసే శాస్త్రాలు చదువుతూ అభేద బుద్ధిని పొందటం నీకు సాధ్యమవుతుంది అసలు? నీకు ద్వైతం ఉన్నప్పుడు భయం తప్పదు, ద్వైతం ఉన్నప్పుడు అసూయ తప్పదు అని అంచేది నీకు అద్వైతానుభవం అంటే అమృతానుభవం వచ్చే వరకు నీకు జన్మలు వస్తూనే ఉంటాయి. అంటే ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు గోచరించే వరకు నువ్వు జన్మిస్తూ ఉండాలి. దీనికేం పెద్ద ఆశ్చర్యం లేదు. జన్మించిన వాడు మరణిస్తాడు, మరణిస్తున్నవాడు జన్మిస్తాడు, సహజం. దాని గురించి పెద్ద ఆశ్చర్యపోకండి. ఇక్కడ భగవాన్ చెప్పిన కీలకం మీరు అర్థం చేసుకోండి. మీరు చనిపోవటం వల్ల మీకేం లాభం లేదు. ఏదో స్వర్గలోకం నరక లోకానికి వెళ్ళి వెళ్ళొచ్చు, ఆ లోకాలకి అన్ని వ్యవహారాలకి సత్యాలు. నీకు కామక్రోధం లేనప్పుడు, నీకు లోభిత్వం లేనప్పుడు, నీకు వ్యక్తిభావం లేనప్పుడు స్వర్గానికి వెళ్ళేవాడు ఎవడు, నరకానికి వెళ్ళేవాడు? నీకు వ్యక్తి భావం ఉన్నప్పుడు కామక్రోధాలు ప్రకోపానికి నువ్వు స్వాధీనప్పుడు నీకు స్వర్గం నరకం అన్నమాట. నిజం నీకు కామక్రోధాలు లేనప్పుడు, లోభిత్వం లేనప్పుడు, దేహము లేననేది ఆ బుద్ధి లేనప్పుడు నీకు స్వర్గం ఏంటి, నీకు నరకం ఏంటి? నీ అలవాట్లే స్వర్గం లోకాలు కల్పిస్తున్నాయి. నీ రాంగ్ బిహేవియరే స్వర్గం స్వర్గం స్వర్గాలు మనస్సు ఎంత నిజమో స్వర్గం నరకం కూడా అంతే నిజం. అంచేది నువ్వు గుణరహిత స్థితి పొందు. స్వర్గానికి తీసుకెళ్ళినా నరకానికి తీసుకెళ్ళినా నీ గుణాలే. అది ఆలోచించుకుని గుణాలు లేని స్థితికి గుణాతీత స్థితి పొందు అర్జున అని ఇక్కడ చెబుతున్నాడు. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశం ఎక్కడ ఉన్నానని చెబుతున్నాడు భగవంతుడు. నీ హృదయంలోనన్న చెబుతున్నాడు. మనం హృదయంలో ఉన్న భగవంతుని వెతకటం మానేశాం. భగవంతుని ఎక్కడ ఉన్నాడు అక్కడ వెతకటం మానేశాం. ఎక్కడ లేడు అక్కడ వెతుకుతున్నాం, ఎక్కడ లేడు అక్కడ వెతుకుతున్నాం. ఇక్కడ అన్ని భూతాలని ప్రపంచంలో ఉన్న జీవకోటిని అంతటికి వాళ్ళని వాళ్ళ యొక్క ప్రారంధాన్ని మీకు ఏదైనా ప్రారంభం ఉన్న సగనంతో ఆనందిస్తే పోతుంది. మీ దేహ ప్రారంభం బాగుందనుకోండి పొంగిపోకండి, ఏంచేది నిజం కాదు. మీ దేహ ప్రారంభం బాగోలేదనుకోండి కుంగిపోకండి, అది నిజం కాదు. మీ బాగుండటం నిజం కాదు, ప్రారంభం మీ అనుకోవడం మీకు చెడ్డ ప్రారంభం నిజం కాదు, మంచి ప్రారంభం నిజం కాదు. ఆ దేహం ఉన్నప్పుడు ఏదో ప్రారంభం లేదా దేహం రాదు కదా, అసలు దేహం రాదు. అంచేది మీరు ఏం చేస్తారంటే అది ప్రారంభం మంచి ప్రారంభం ఉంటే పొంగిపోకూడదు. ఏం చేద్దాం, నిత్యము కాదు సత్యము కాదు రాసుకోండి. చెడ్డ ప్రారంభం ఉంటే కుంగిపోకూడదు, అది నిత్యము కాదు సత్యము కాదు. అది నిత్యము కాదు సత్యము కాదు. గౌతమ బుద్ధి టైంలో బింబసారుడు ఒక చక్రవర్తి ఉండేవాడు, ఆడి పేరు బింబసారుడు. వాడికి ఆ ఏరియాలో ఉన్నంతకాలం బుద్ధుడికి ఒక వనం ఇచ్చే వనంలో ఉండమన్నాడు. అయితే బుద్ధుడి దగ్గర ఉన్నట్టు ఏంటంటే రూపానికి నామానికి విలువడం. రూపానికి నామానికి అసలు ప్రాముఖ్యత ఇవ్వడం అది కదా అలవాటు. నా రూపం కూడా మీకెందుకు, నా నామం కూడా మీకెందుకు, నా హృదయంలో ఏది ఉండదు చూడండి. నేనేమి చెబుతున్నానో అది అర్థం చేసుకుని ఆచరించండి. బుద్ధుడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చచ్చిపోయాడు, ఎంత వయసు బతికాడు, ఎందుకు ఈ విషయాలన్నీ మీకు, బుద్ధుడు రాజులా బ్రాహ్మలా, ఈ విషయాలన్నీ మీకు ఎందుకు, అక్కర్లేని విషయాలు మీకు ఎందుకు? నా రూపం వద్దు మీకు, నా పేరు కూడా మర్చిపోండి, నా రూపం కూడా మర్చిపోండి. మీరు నా హృదయంలో ఏదండి మీరేన అంతే. మీరు ఇప్పుడు పైకి చాలా మంచి మాటలు మాట్లాడచ్చు, మీకు మీ హృదయంలో డబ్బు కాంక్ష ఉండొచ్చు అని చెప్పలేం కదా. అదే పైకి మీరు బాగా ఉండొచ్చు, మీ హృదయంలో కీర్తి కాంక్ష ఉండొచ్చు. భగవంతుడు మీరు చేసే పని కానీ మీరు మాట కానీ చూడండి, అసలు ఏ మీ హృదయంలో దేశజ్ఞానం ఉండాలి. కొన్నాళ్ళు ప్రజలకి సేవ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదైనా అధికార కాంక్ష ఉండొచ్చు. సరసనగా రాజకీయాల్లోకి వెళ్ళిన వాళ్ళకి వాడికి రేపు ముఖ్యమంత్రి అయిపోవాలంటుంది, రేపు ప్రధానమంత్రి అయిపోవాలంటుంది. ఏదో కాంక్ష లేకుండా రాజకీయాల్లోకి వెళ్ళడం, వెళ్ళాడు కాబట్టి ఏదో ప్రజలకు ఉపయోగపడతా ఉంటాడు. కానీ అది హృదయంలో ఉన్నది ప్రధానమంత్రి అవుదామని, ముఖ్యమంత్రి అవుదామని, ఏదో మంత్రి అవుదామని, ఇది బుద్ధుడు చెప్పింది. అసలు నా హృదయంలో ఏముందని చూడండి. ఎందుకు నా పేరు ఎందుకు, నా ఫోటోలు ఎందుకు, నా బొమ్మలు ఎందుకు, నేను ఎక్కడ పుడితే ఉంది, ఎక్కడ చచ్చిపోతే ఉంది, నా హృదయంలో ఏముంది? నేను మీకు ఏదైనా మాట చెబుతా అంటే ఏ ప్రేరణ వల్ల మీకు చెబుతున్నాను? ఇక్కడ ఏదైనా స్వార్థం పెట్టుకుని చెబుతున్నానా, లేదా నిస్వార్థంగా చెబుతున్నానా, లేదా మీకు దుఃఖాన్ని దూరం చేసి నిర్వాణ సుఖానికి మోక్ష సుఖానికి తీసుకెళ్ళడానికి చెబుతున్నానా? నా హృదయంలో ఏముందో చూడండి. నా రూపం కూడా మీకు వద్దు, నా నామం కూడా వద్దు, నా కులం కూడా మీకు వద్దు. అంచేది ఆయన రూపనామాలకు ఇది ఇవ్వలేదు. ఎంతకై విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఆ బింబసారుడు బుద్ధులంటే ఇష్టం, రోజు వెళ్ళి బుద్ధుడిని దర్శించవచ్చు. నోడు బింబసారుడు కుటుంబ సభ్యులు అందరికీ ఇష్టమే. ఎవరంటే అది బుద్ధులంటే, కానీ బింబసారుడి భార్యకి ఇష్టం ఉండదు బుద్ధులంటే. అంటే బింబసారుడు భార్య చాలా అందంగా ఉంటుంది, కానీ 24 గంటలు ఆవిడ పొగడాలి, అది ఒక బలహీనత. ఆవిడ ఎవరు పొగుడతారు రోజున? కొంతమంది ఎవరి చేత ఎవరి చేత ఎవరొకరి చేత పొగిడించుకుంటూ ఉంటారు, అది పెద్ద బలహీనత. అంటే మీరు ఇంత అందంగా ఉంటారని, అంత అందంగా ఉంటారు దేశంలో, మీ అంత అందం ఎవరికి లేదని ఇలా పొగుడుతూ ఉండాలి. అసలు రూపానికి విలువ లేనప్పుడు బుద్ధుడు ఎందుకు పొగుడుతాడు అని బింబసారుడు ఎప్పుడు చెప్పినా బుద్ధుడి దగ్గర నేను రాదని చెప్పింది. కొంతమంది ఏం చెప్పారంటే, బుద్ధుడి దగ్గర రాకపోయినా బుద్ధుడిని వనం చూడాలి మీరు, చాలా బాగుంటుందని చెప్పాడు బింబసారుడి భార్యతోడు. ఆడు ఎప్పుడున్నాడు వనంలో, ఎప్పుడున్నాడో చెప్పండి, వచ్చి చూసి వచ్చేస్తాను. ఆడు 11-12 మధ్యన ఉండడం చెప్పారు. అంటే భోజనం ఒక పూటే భోజనం చేస్తాడు ఎవరు? బుద్ధుడు. 11-12 గంటల మధ్యలో భోజనం చేస్తాడు. మళ్ళీ మరుసటిలోని 11-12 మధ్య కూడా భోజనం చేయడు, ఒక పూటే భోజనం చేస్తాడు. ఎవరైనా పిలిస్తే వెళతాడు, చెయ్యి కడుక్కున్నాక అక్కడ కూర్చోడు, ఏదో చెట్టు కింద గడిపే ఉంటాడు. మనం ఏదైనా అడిగి ఇంటికాడు చెప్పడం పరానా చెట్టు కింద కూర్చుంటాను రమ్మంటాడు. బుద్ధి కానీ యేసుక్రీస్తు కానీ వాళ్ళ గ్రంథాలు లేవు. ఇప్పుడు స్వామునికి పెద్ద పెద్ద మేళ్ళవు, అది ఇల్లు లేదు, బుద్ధుడికి ఇల్లు లేదు, యేసుక్రీస్తుకి ఇల్లు లేదు. అసలు యేసుక్రీస్తు చనిపోయినప్పుడు కూడా తల్లితో చెబుతాడు, ఓ మరియా నాకే ఇల్లు లేనప్పుడు నేను ఎవరి ఇంటికాడ ఉండమంటాను నేను, ఓ నాకే కొంపలేనప్పుడు ఎవరి కొంపలో ఉంటాను, ఎవరి కొంపలో ఉంటాను. ఇప్పుడు స్వాములకున్న సుఖాలు ఇప్పుడు మనకు లేవు. మన ఏదో పెంగుటిల్లో ఉంటుందో తాటాకి ఇంట్లోనే కాలక్షేపం చేసుకుంటున్నాం. స్వాములకు 15 అంతస్తులు మేళ్ళు, వాళ్ళు హోమ్ లేని వాళ్ళు, ఇల్లు అంటూ లేని వాళ్ళు ప్రపంచంలో ఇద్దరే ఉన్నారు. ఎవరో గౌతమ బుద్ధుడు అక్కడ యేసుక్రీస్తు వాళ్ళు హోమ్లెస్, పెన్నీలెస్, ఎవ్రీథింగ్ ఇది లెస్. వాళ్ళకి ఇల్లు లేదు, పైసలు లేదు, ఎవ్రీథింగ్ ఇది ఏమీ లేదు. ఎలా అడగా ఇంటికి వెళ్ళిపోదాం విశ్రాంతి తీసుకోవడానికి ఒక ఇల్లు లేదు కూడా వాళ్ళకి. ప్రపంచంలో ఇద్దరు ఉన్నారు, అక్కడ యేసుక్రీస్తు, రెండు బుద్ధుడు, ఇల్లు లేదు అసలు వాళ్ళకి. అంటే బుద్ధుడు చెట్టు కింద పుట్టాడు, చెట్ల కింద పెరిగాడు, చెట్ల కింద కూర్చుని బోధించాడు, చెట్ల కిందే శరీరం విడిచిపెట్టాడు. అంటే ఎవరైనా భోజనానికి చెప్తే భోజనం వెళ్ళి భోజనానికి వెళ్ళిపోడు, మళ్ళీ చెయ్యి వాష్ చేసుకున్నాక ఇంటికాడ కూర్చాడు, వచ్చేసి ఏదో చెట్టు కింద కూర్చుంటాడు. అది ఎవరో భోజనం చెప్పకపోతే భిక్షకెళ్ళిపోతాడు 11-12 మధ్యలో. ఈ బింబసారుడు, ఈ బింబసారుడు భార్యతోడు ఏం చెప్పారంటే, 11-12 మధ్యన వనంలో ఉండడానికి భిక్షకెళ్ళిపోతాడు, మీరు ఆ టైంలో రండి అన్నారు. ఈ 11-12 మధ్యలో వెళ్ళింది, బాబు బుద్ధుడు లేడు. ఆ వనం చూస్తున్నప్పటికీ 12:30 అయిపోయింది, ఈ లోపల బుద్ధుడు వచ్చేసాడు. సరే ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు, ఎదురొచ్చాడు ఎవరు? బుద్ధుడు ఎదురొచ్చాడు. ఈవిడ ఏం ఉరికి ఆవిడ అంక చూశాడు, ఎవరు? ఈ బింబసారుడు, ఈ బింబసారుడు భార్య ఇంక చూశాడు, ఏం పలకరించలేదు. మరి ఎదురు పడ్డాడు కదా బుద్ధుడు. ఈవిడ కూడా చూసింది, ఎవరు? ఈవిడ కూడా, బుద్ధుడు కూడా చూశాడు ఆవిడ. ఆ చూపులో అటువంటి చూపు బింబసారుడు భార్య ఆవిడ జీవితంలో చూడలేదు అసలు. అందులో ప్రపంచం లేదు, ఆ బుద్ధుడి చూపులో మాయ లేదు, కామం లేదు, కోరిక లేదు, 100% కంపేషన్. అటువంటి చూపు వాడు ఏ మనిషిలోనూ చూడలేదు. ఎవడన్నా మనిషి దేవతా పురుషుడా వీడికి? అలా ఈవిడేం పలకరించలేదు, అలా చూసింది. బుద్ధుడు ఈవిడంక చూశాడు, బుద్ధుడు ఆవిడ కూడా బుద్ధుడు అంక చూసింది, ఆ చూపు చూసింది. ఆ చూపు లాంటి చూపు ఆవిడ జీవితంలో ఎప్పుడు చూడలేదు అసలు. రమణ మహర్షి గారు చెప్పారు కదా, ఒక టచ్ చాలు, ఒక లుక్ చాలు నేను అనుగ్రహించడానికి. భక్తుని అనుగ్రహించడానికి ఒక లుక్కి జనపు, టచ్ జనపు, వన్ వర్డ్ జనపు, ఒక మాట సరిపోతుంది. ఒకసారి 10 మాటలు అక్కర్లేదు, ఒక మాట సరిపోతుంది. సరే బుద్ధిని వెళ్ళిపోయాడు, బుద్ధిని కూడా ఆమెను ఏం పలకరించలేదు. ఆవిడ కూడా బుద్ధిని పలకరించగలిగలేము. ఆవిడ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూపు ఆవిడలో మార్పు తీసుకురావటం ప్రారంభించి అంత వండర్ఫుల్ లుక్కి వెళ్ళవాడు అక్కడ చూడలేదు. ఆ చూపు వల్ల ఏమైందంటే, ఏడ మీరే కొంతమంది అందంగా ఉండొచ్చు, ఇప్పుడు 4 ఏళ్ళు ఏదైనా చూస్తే మీరు కొంచెం ముసలితనం వచ్చాక చూస్తే మేము అంక చూడలేము. అసలు మీ అందం నిజం కాదు, మీ డబ్బు నిజం కాదు, మీ కీర్తి నిజం కాదు. నిజము కానిది ఏది? సత్యము కాదు. ఇది బుద్ధుడి సిద్ధాంతం. మీ అందము నిజము కాదు, మీ కీర్తి నిజం కాదు, మీకేమైనా గౌరవాలు ఉన్నది నిజం కాదు. నిజం అనుకుంటున్నారేమో. మహాత్మా గాంధీ గారు లాంటి వాడిని దేశం మర్చిపోయింది. గాంధీ గారు అంటే ఎవరైనా అడుగుతున్నారు. ఇప్పుడు మీరైనా 10 ఎకరాలు ఏదో 10 రూపాయలు సంపాదిస్తే బతుకునేందుకు కాదు, ఏదో 4 మాట అంటారు. 12 ఎకరాలు వస్తాడు మిమ్మల్ని అందరూ 1000 ఎకరాలు సంపాదిస్తే మిమ్మల్ని మర్చిపోతారు. ఏది నిజం కాదు, మీ అందం కూడా నిజం కాదు, మీ డబ్బు నిజం కాదు. అది అంటే మీకు డబ్బు వల్ల వచ్చిన కీర్తి, లేదా అన్నం వల్ల వచ్చిన కీర్తి, ఏదో మంచి పని చేయడంలోకి వచ్చి కొద్ది, ఏది నిలబడదు. ఎందుకు నిలబడదు? నిజం కాదు కాబట్టి. మీరికి అది నిజం వల్ల అనిపిస్తుంది. తన సౌందర్యోతుననే ఆ చూపు వల్ల, ఆ చూపు కంటే గొప్పగా ఉందని అందం అని ఆవిడ ఆవిడ ప్రశ్నించుకుని ఆ రూపానికి సంబంధించిన గర్వం పోయింది. ఆవిడ చూపు ఎంత అందంగా ఉందో, నా రూపం అంతకంటే ఎక్కువ అందంగా ఉందా అంటే, మహా అంతే మహాత్ముని కానీ మహర్షుల్ని కానీ యోగుల్ని కానీ పుణ్యాత్ముల్ని కానీ సత్పురుషుల్ని కానీ సహృదయం ఉన్న వాళ్ళని కానీ మనం దర్శించడం వల్ల దర్శనం ఊరికే పోదు, ఏదో లాభం మనకు ఇచ్చి చేరుతుంది. దానివల్ల ఏదో రకమైన లాభం వస్తుంది మనకి. కానీ ఆ దర్శనం, దర్శన భాగ్యం ఉంటే దానివల్ల ఏదో లాభం వస్తుంది. తమేవ శరణం గచ్చ సర్వ భావేన భారత, నువ్వు ఈశ్వరుని శరణాగతి పొందవయ్యా. అంటే శరణాగతి మార్గం ఎక్కడికి తీసుకెడుతుందో, నేనవునానే విచారణ మార్గం కూడా అక్కడికే తీసుకెడుతుంది. విచారణ మార్గం కూడా ఎక్కడికి తీసుకెడుతుందో, శరణాగతి మార్గం కూడా. శరణాగతి మార్గం అంటే భక్తి మార్గం. ఈ భక్తి మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందో, జ్ఞాన మార్గం కూడా అక్కడికే తీసుకెళ్తుంది. అంటే ఆ రెండు కూడా మనోనాశ్యానికి సహకరిస్తాయి. శరణాగతి మార్గం సహకరిస్తుంది, భక్తి మార్గం సహకరిస్తుంది. శరణాగతి రమణ మహర్షి గారికి జ్ఞానమే కానీ భక్తి లేదేమో అనుకుంటారు. ఆ శరణాగతి మార్గం కూడా ఉండడానికి. ఒకసారి రమణ మహర్షి గారిని ఏమడిగారంటే, మీరు దేవుణ్ణి చూశారా అని ప్రశ్న. అంటే మీరు దేవుణ్ణి చూశారా అని. దేవుణ్ణి చూడటానికి ఎవడని మిగిలి ఉంటే దేవుణ్ణి చూస్తాడు, ఎవడో మిగల కదా, మిగలేదు కదా అన్నారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి సమాధానం. ఒకటే ప్రశ్న, ప్రశ్న ఒక వాక్యం, సమాధానం కూడా ఒకటే వాక్యం. ఇందులో చేటభారతం ఏమి లేదు. ప్రశ్న అడిగాడు, ఏమని అడిగాడు, మీరు దేవుణ్ణి చూశారని. దేవుణ్ణి చూడటానికి ఎవడో ఉంటే చూస్తాడు, కొంచెమైనా మిగిలి ఉంటే చూస్తాడు. దేవుణ్ణి చూసేవాడు ఇక్కడ లేడు, ఏం కొంచెం 1% కూడా మిగిలి లేడు. ఎవడో లేనప్పుడు దేవుణ్ణి ఎవడ చూస్తాడు? అది శరణాగతి మార్గం. కంప్లీటెడ్ సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్. ఆ శరణాగతి మార్గం వల్ల కూడా నీకు మనోనాశనం అవుతుంది. మనోనాశనం అనే పునర్జనం, వాసనలో మంచి వాసనలో ఉండండి, చెడ్డ వాసనలో ఉండండి, మంచి అలవాట్లు చెడ్డ అలవాట్లు ఎక్కడుంటాయి? మనస్సులోనే ఉంటాయి. ఇప్పుడు మన ఇల్లు కాలిపోయింది అనుకోండి, ఇంట్లో ఉన్న బంగారం ఎలా కాలిపోతుందో ఎలకలు కూడా అలా కాలిపోతాయి. మనోనాశనం అయితే అందరూ చెడ్డ గుణాలు కూడా కాలిపోతాయి. అంచేత నీకు ఈశ్వరుని అనుగ్రహం వల్ల, శరణాగతి వల్ల ముందు మనస్సు కాలి బూడిదైపోతుంది. తొక భక్తులందరిది శరణాగతి తుకారామాలది వాళ్ళకి శరణాగతి మార్గం తుకారామాలదని. అందుచేత జ్ఞానుని శరణాగతి మార్గంలో ఉన్నా భక్తులు జ్ఞానుని విచారణ మార్గంలో ఉన్నా భక్తులు శరణాగతి మార్గంలో ఉన్నా గమ్యం ఉంటాయి. మార్గాలు తేడా కానీ గమ్యం ఎక్కడ మన మోక్ష సుఖంలోకి తీసుకెళ్తాయి. అంటే మోక్ష సుఖం అంటే స్వతంత్రమైన సుఖం, ఇండిపెండెంట్ హ్యాపీనెస్. ఏంటది ఇండిపెండెంట్ హ్యాపీనెస్? తమే ఇప్పుడు మన కృష్ణుడు కూడా ఏదైనా మహిమలు చేశాడు, యేసుక్రీస్తు కొన్ని మహిమలు చేశాడు, ఒక్క మహిమ కూడా చేయని వాడు బుద్ధుడు కావాలి. అరే శక్తి లేని వాడు మహిమలు కావాల్సిందని చేయగలడు. నీకంటే అందం, మీరు ఎవరైనా అందమైన వాళ్ళు ఉంటే నీకంటే అందమైన స్త్రీని సృష్టించి అక్కడ పెట్టగలడు. కానీ మిమ్మల్ని పాడు చేయకూడదు, మిమ్మల్ని మనస్సుని ఈ మహిమను చూపించి మిమ్మల్ని ప్రాపంచికంగా తిప్పకూడదు, మిమ్మల్ని లౌకికలను చేయకూడదు, మిమ్మల్ని అలౌకిక స్థితికి అపౌచిక స్థితికి తీసుకెళ్ళాలి. బుద్ధుడు ఒక మహిమ కూడా చేయలేదు. ఎవడు బుద్ధుడు అంటే ఎవడో అందుకని సమాధులు అక్కర్లేదన్నాడు. బుద్ధుడికి విరేచనాలు వాళ్ళు చనిపోయాడు, చివరికి వచ్చాడు ఈ ఒక్క వాక్యం మీరు రాసుకుని మీరు వెళ్ళిపోవచ్చు ఇంటికి. ప్రపంచ చరిత్రలో దేవుడు దెయ్యం వదిలేయండి, ప్రపంచ వరల్డ్ హిస్టరీలో గౌతమ బుద్ధుడు అంటే ఐవి కల్చర్డ్ మ్యాన్ లేడు, ఒక మనిషిగా తీసుకోండి. మనం అసలు మనుషులు మనం కానీ మనిషిగా బతకలేకపోతున్నాం. మనిషిగా బతకలేకపోతున్నాం, ఆత్మజ్ఞానం వచ్చేయాలి, మనం దేవతలతో సమానం అయిపోవాలి, మహావిష్ణువుతో సమానం అయిపోవాలి. అలా మనిషికి ఉండే లక్షణాలు లేవు, మనిషికి ఉండే గుణాలు లేవు, మనం మనుషులనే కానీ మనిషిగా బతకలేకపోతున్నాం, దేవతలు అయిపోవాలని. ఏదో శాంతి ఉంది కదా, ఊహలు ఊళ్ళేళ్తున్నాయి, రాత గాడిజలు కాస్తున్నాయి. అసలు మనిషినే ఒక మనిషిగా బతకలేకపోతున్నాం కదా మనం. ఒక మనిషికి ఉండవలసిన లక్షణాలు కూడా మనకు లేవు కదా. ఇంకా దేవతలంటే మహావిష్ణువుతో సమానం, దేవతలతో సమానం అనుకుంటే ఎలాగా? ఒక మానవ ఒక మనిషి మనిషిగా మనం బతకలేనప్పుడు దేవతలు ఎలా అవుతాం? ఈ ఒక్క మాట బుద్ధుడు చెప్పిన జ్ఞాపకం పెట్టుకోండి. 100% ఇంపర్సనల్ లైఫ్, 100% ఈగోలెస్ లైఫ్. అక్కడ ఇండివిజువాలిటీ అసలు మీకు కనపడదు. ఆ చవిత్తముడు ఆనంద్ అంటాడు, ఈ ఒక్క వాక్యం మీరు రాసుకుని ఇంటికి వెళ్ళిపోండి. మీరు మీ శరీరం ఎంతో కాలం నిలబడలేదు, మీ శరీరంలోంచి మీ శరీరం పోయిన తర్వాత, మీ శరీరం శబం అయిన తర్వాత మీ శరీరాన్ని ఏం చేయమంటారని అడిగారు. ఇప్పుడు అందరూ ఏ కట్టించుకుంటున్నారు కదా, ఏదో మందిరాలు సమాధులు ఇంకోటి దాని. ఈ స్వాములు అందరికీ ఏదో కట్టేసుకుంటున్నారు కదా, అందరు స్వాములు కట్టేసుకుంటున్నారు, ఒకటి కాదు. మనల్ని ఏమో తీసుకెళ్ళి అందరూ వాళ్ళకి మామూలు వాళ్ళ కాళ్ళ పడేస్తాండ్రు. వాళ్ళకి సమాధులు ఎవరికే, వాళ్ళకి స్వాములు సమాధు పూజలు గొడవలు పెద్దాలరా. అది గౌతమ బుద్ధుడు అన్నాడు ఆనంద. గౌతమ బుద్ధుడు వాయిస్ కూడా పెంచాడు. ఈ రమణ మహర్షి గారికి రామకృష్ణ పరమహంస గారు ఒకసారి వాయిస్ పెంచుతారు, డిస్టెన్స్ చూసుకుంటాడు. మీకు వినపడి ఎంత దూరంలో మీరు కూర్చున్నా అందరూ మాట్లాడతారు కానీ వాయిస్ పెంచడు. మోస్ట్లీ ఐలీ కలిసి హ్యూమన్ హిస్టరీలో మానవ చరిత్రలో అంటే మనకు హిస్టరీ అంత అందినంత దూరంలో బుద్ధుడు చారిత్రక పురుషుడే కానీ పురాణ పురుషుడు కాదు. మనకి చరిత్ర అంత సభ్యత అంత సంస్కృతి అన్న మనిషి లేడని, దేవుడు మాట వదిలేయండి, అంత సభ్యత అంత సంస్కృతి అన్న మనిషి లేడని. హైలీ కల్చర్డ్ అండ్ హైలీ సివిలైజ్డ్ మ్యాన్. వాడిని అడుగుతాడు ఆనంద్, మీ శరీరం శవం అయిన తర్వాత ఏం చేయమంటారు? ఆనంద్ ప్రతి విషయం చాలా ప్రశాంతంగా చెప్తాడు. ఎక్కడ ఇరిటేషన్ ఫేస్లో ఎక్కడ ఇరిటేషన్ కనపడదు. మీరు ఏదైనా అనవసరమైన మాటలు మాట్లాడితే ఏమంటాడో తెలిసి అంటే మళ్ళీ మిమ్మల్ని అనవసరమైన మాటలు అనడం. మీరు నాకేదైనా పండు ఇస్తారనుకోండి, ఆ పండు నేను యాక్సెప్ట్ చేయను అనుకోండి, ఆ పండు ఎవరికి వస్తుందని అడుగుతాడు, మళ్ళీ మాకే వచ్చేస్తుంది అంటాడు. మీ మాటలు తీసుకుంటే నాకు వస్తాయి, నీ మాటలు నేనేం తీసుకోవాలి, మీకే వచ్చేస్తానని చెప్పాడు. అంతే కదా, ఎవడైనా మనకు పండిస్తే ఆ పండు పుచ్చుకుంటే మనకు వస్తుంది, మాకు వద్దంటే ఆ పండు ఎవరికి వెళ్తుంది, వాడికి వెళ్ళిపోదు. మీరు మాట్లాడే మాటలు నన్ను తీసుకోవటం కదా, నాకు అక్కడ రిసీవింగ్ లేదు కదా. అసలు బుద్ధుడు అంటా ఉంటాడు, కొంతమంది రిసీవింగ్ అంటే ఇష్టం కానీ గివింగ్ ఇష్టం ఉండదు. కొంతమందికి అసలు గివింగ్ అనేది ఇష్టం ఉండదు, రిసీవింగ్ మటుకు ఇష్టంగా ఉంటారని. ఇక్కడ ఒక మాట నాడు గుర్తుపెట్టుకోండి, మీరు ఆనందగా శ్మశానం లేకుండా గ్రామం ఉంటుందా అన్నాడు. ప్రతి గ్రామానికి శ్మశానం ఉంటుంది, కాలం ఎలా ఉంటుంది, మురిక్కాలు కూడా అలా కాలం ఉన్న చోట మురిక్కాలు కూడా ఉంటుంది. అలాగే శ్మశానం లేకుండా గ్రామం ఉండదు. ఆనందం ఈ గ్రామంలో శ్మశానం ఉండాలి కదా, శ్మశానం ఉంది. కామన మ్యాన్ తీసుకెళ్ళి ఇప్పుడు మన అందరం చనిపోతాంటే ఏ శ్మశానంలో మనం తీసుకెళ్లి దహనం చేస్తున్నారు? కామన మ్యాన్ తీసుకెళ్ళి ఈ గ్రామంలో ఎవరైనా చనిపోతే వాళ్ళు ఏ శ్మశానంలో దహనం చేస్తున్నారో వీళ్ళు కూడా తీసుకెళ్ళి అక్కడ దహనం చేసేసి కాల్చి గూడు ఇచ్చేసాను, కానీ అక్కడ గుర్తులు కట్టద్దు. అక్కడ బుద్ధుడు పలానా చోట చనిపోయాడని లోకానికి గుర్తు ఉండకూడదు అన్నాడు వాడు బుద్ధుడు. అది ఇంపర్సనల్ లైఫ్. అది అక్కడ ఎక్కడా మీకు ఇండివిజువాలిటీ ఎక్కడా కానీ మీరు పెట్రో మార్క్స్ రైట్ చూసినా ఇండివిజువాలిటీ కనపడదు. 100% ఇంపర్సనల్ లైఫ్. హోమ్లెస్, ఫ్యామిలీలెస్, పెన్నీలెస్, ఎవ్రీథింగ్ ఇస్ రైస్ ఇస్ బుద్ధ. ఏదో చేసి మనుషులను ఆకర్షించుకుందామని బుద్ధి అసలు లేనే లేదు, 1% కూడా ఆయనకు లేదు. అంటే ఎందుకంటే మన అందరినీ పాడు చేసి రూపబుద్ధి నామబుద్ధి అని. అంతే కదా, మనిషి రూపం తీసేయండి, నామం తీసేయండి, వాడు చేసి యాక్షన్ తీసేయడానికి మనిషి ఎక్కడున్నాడు? మనిషి లేడు, వాడు ఈశ్వరుడు అయిపోతాడు. మన బంధించేది మన రూపం, మన నామం. మీకు అర్థమవుతుంది, మన నామం, మనం చేసే పని, మనం మాట్లాడే మాటలు, మనం మాట్లాడే మాటలు, మన చేతులు చేసే పనులు, మన రూపము, మన నామం ఏ బంధిస్తున్నాయి? ఇందులో రైట్ వచ్చేసేది దానికి బాండేజ్ లేదు. అడుగు బంధం అంటే ఏం లేదు. ఇందులోంచి బయటకు వచ్చేస్తే ఏది, ఇందులోంచి అడుగు యాక్షన్ నుంచి బయటకు వస్తే, రూపబుద్ధిలోంచి నామబుద్ధిలోంచి బయటకు వస్తే వాడికి ఏముంది? వాడికి ఇంకా బాండేజ్ లేదు కదా అసలు. ఈ బంధము మోక్షాల గురించి బుద్ధి ఏం చెప్పడం, ఏం చేయాలనే మనసు యొక్క క్రియేషన్, మనసు యొక్క కల్పితాలు. వాడు బంధము ఉన్నాడు, ఇది మోక్షానికి వెళ్ళాడు, అసలు ఆ మాటలు ఏం చేయాలని మనసు యొక్క క్రియేషన్, నీ మనసు కల్పించిన గొడవలు అవి. ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ కృష్ణుడు నన్ను ఆరాధించండి చెప్తాడు బుద్ధుడు, అది కూడా చెప్పడు. నన్ను ఆరాధించండి చెప్పడు అసలు నా హృదయంలో ఏముంది, నేను చెప్పే మాట ఏమిటి, ఎందుకు నా రూపం గొడవ, నామం గొడవ? ఎందుకు నా నామం కూడా, నీ రూపం కూడా, ఎక్కడ ఎక్కడ చచ్చిపోయాడు బుద్ధుడు, ఎక్కడ పుట్టాడు, ఎందుకు అనవసరం కూడా మీకు? నా హృదయంలో ఏముందో చూడండి, నేను చెప్పేది వినండి అంతే. అక్కడ అక్కడ వ్యక్తిని మర్చిపోండి, అక్కడ మీరు ఇంపర్సనల్గా ఉండండి. అది కష్టం, అందుకోవడం కష్టమే. కానీ ఇక్కడ కృష్ణుడు సపోర్ట్ ఇస్తాడు మనకి. కృష్ణుడు ఏంటంటే, మనం రూపం లేని దాన్ని, నామం లేని దాన్ని పట్టుకోలేము, కష్టం అది. అంచేది మీరు నన్ను ఆరాధించండి, నన్ను పూజించండి అని చెప్పి దానివల్ల ఏకాగ్రత వస్తుంది. ఏదో పూజ చేయడానికి ఏదో రూపం ఉండాలి కదా. అంచేది ఆయన సపోర్ట్ ఇస్తున్నాడు ఇక్కడ. ఎవరో బుద్ధి కృష్ణుని మనకు సపోర్ట్ ఇస్తాడు. అది తమేవ శరణంగా సర్వభావైన భారత, నువ్వు నీ హృదయంలోకి ఈశ్వరుడు ఉన్నాడని చెబుతున్నాను కదా, అన్ని రకాలుగా అన్ని విధాలుగా నువ్వు ఆయన శరణాగతి చేసుకో. ఎవరిది? నీకు అంతర్యామిలో ఉన్న ఈశ్వరుని నువ్వు శరణాగతి చేసుకో. గజల్లో శరణాగతి ఒకటే, ఇంకా దానికి మించిన మార్గం ఏమి లేదు. అంటే సర్వభావైన భారత, నీకు కష్టం వస్తే ఈశ్వరుని ప్రసాదం అనుకో, సంతోషం వస్తే ఈశ్వరుని ప్రసాదం అనుకో. నిన్ను ఎక్కడ కూర్చోబెట్టి ఈశ్వరుడు ఎక్కడ కూర్చోబెట్టాడని తెలుసుకో. మీ సమాజంలో కానీ మీ ఇంట్లో కానీ ఏదైనా సంఘటన జరుగుతాయంటే ఈశ్వరుడికి తెలియకుండా జరగదు, ఈశ్వరుడికి తెలియకుండా జరగదు. అంచేత నీకు ఏదైనా కష్టకాలం వస్తే దాన్ని ఓర్పుగా అనిపించే పోతుంది, వచ్చి దానిలో రిపీట్ అవుతుంటాడు. ఇక్కడ భగవంతుడు చెప్పి రాజస్థానం, కొంతమంది వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే 100 మందిని తిడతారు. అలా వద్దు. ఈ కష్టానికి పూర్వజన్మకి ఈ జన్మకి ఏదో సంబంధం ఉంది. పూర్వజన్మల బుద్ధిని కూడా ఒప్పుకుంటాడు, రాబోయే జన్మలు కూడా ఒప్పుకుంటాడు. నిర్వాణ శుభం పొందే వరకు నేను శరీరాలు విడిచిపెట్టమని చెప్తాడు. అది ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, నీకు ఏదొచ్చినా ఏది జరిగినా ఈశ్వరుడు తెలియకుండా జరగటం లేదు. నీకు సృష్టి లేనప్పుడు, దేహమే లేనప్పుడు, మనస్సు లేనప్పుడు దేన్ని చూసి సంతోషిస్తావు, దేన్ని చూసి దుఃఖపడతావు? అర్జున, ఎంత వండర్ఫుల్ టీచింగ్ అది చూడండి. ఇదంతా కనిపించేదంతా నీకు నిజం అనుకుంటా అంటే, సంతోషిస్తే సంతోషిస్తున్నావు, దుఃఖం వస్తే దుఃఖపడుతున్నావు, లాభం వస్తే పొంగిపోతున్నావు, నష్టం వస్తే కుంగిపోతున్నావు. ఏంటి నీ దేహం నిజం అనుకోవటం వల్ల, సృష్టి నిజం అనుకోవటం వల్ల? అది నిజం కాదని నీకు తెలిసినప్పుడు నీకు సంతోషం వస్తే సంతోషించుడు ఎవడున్నాడు, దుఃఖం వస్తే దుఃఖపడేవాడు ఉన్నాడు. ఇవన్నీ మనోదేహాలకు సంబంధించినవి కాదు, నీకు సంబంధించినది కాదు, నీకు సంబంధించిన విషయం కాదు. అంటే బ్రాహ్మణ్యతి పొందినవాడు, ఈశ్వరుని శరణాగతి పొందినవాడు, వాడికి సంతోషమేలా దుఃఖమేలా? తుకారాం భార్య తుకారామ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో లెక్కలు, ఎన్ని కష్టాలు పెట్టిందో లెక్కలు, కాల్చేసి కాల్చి బూడిచ్చేసేసింది. సరే, అది మన ఇంట్లో జనం కూడా ప్రారంభాన్ని బట్టి జరుగుతారండి. ఇప్పుడు వీళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు అనుకోకుండా మన దేహ ప్రారంభాన్ని బట్టి వాళ్ళు సిద్ధమవుతారు, వాళ్ళ దేహ ప్రారంభాన్ని బట్టి మనం సిద్ధమవుతున్నాం అక్కడ. ఇప్పుడు మీలో రాజులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, కాపులు ఉన్నారు. మీరు రాజుల కుటుంబంలో ఎందుకు పుట్టాలి? ఇంకా చాలా కులాలు ఉన్నాయి కదా, ప్రపంచం చాలా ఉంది కదా, భారతదేశంలో ఎందుకు పుట్టాలి? మీరు ఎందుకు పుట్టాలి ఇక్కడ? వీరు ఒక కుటుంబంలో పుట్టారు, వారు ఇంకో కుటుంబంలో పుట్టారు. ఆ కుటుంబం అంటే ఏంటి? నువ్వు ఎక్కడ పుట్టావు? నీ కుటుంబం సెలక్షన్ ఏంటి? నీకు అర్థమవుతుంది ఎటువంటి కుటుంబంలో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఏ సామాజిక పరిస్థితిలో పుట్టాలి, అది కూడా నీ ఇష్టమే కాదు, అది కూడా ఈశ్వర సంకల్పమే. నువ్వు చేసేది అంటరా, నువ్వు ఒకటిలేని సున్నలు. వచ్చే జన్మలో పలానా కుటుంబంలో పుట్టాలనుకుంటే మీరు పుట్టగలరా? పుట్టలేరు. మీ తెలివితేటలను బట్టి మీరు ఆ కులంలో పుట్టారా? మీ తెలివితేటలను బట్టి ఆ కుటుంబంలో పుట్టారా? ఈశ్వరుడు నిర్ణయాలి. అదేంటది ఈశ్వరుడు? ఆ మనుషులు కూడా ప్రార్థన బట్టి సిద్ధమవుతారు. అది ఓర్పుగా అనుభవించాలి. మంచి ప్రారంభం ఉంటే పొంగిపోకండి, చెడ్డ ప్రారంభం ఉంటే కుంగిపోవద్దు. అది ఓర్పుగా అనుభవించండి, సహనంతో అనుభవించండి. సహనం వల్ల మీకు హృదయం యొక్క లోతులు పెరుగుతాయి, మనస్సు విశాలం అవుతుంది. ఇప్పుడు ఏ ప్రారంభానైతే మీరు సహనంతో అనుభవించారో, రాబోయే జన్మల మటుకే ఆ ప్రారంభం మీకు రాదు. చిరాగ్గా అనిపిస్తే అదే సిద్ధం అవుతుంది. ఇది ఇక్కడ సిద్ధాంతం. అంటే నువ్వు అన్ని విధాలా నీ అంతర్యామగా ఎక్కడో ఈశ్వరునా, ఈ ఎక్కడో ఈశ్వరుని శరణాగతి చేయడం లేదు. నీ దేహం కంటే, నీ మనస్సు కంటే, నీ ఇంద్రియాల కంటే నీకు అత్యంత దగ్గరంగా ఉన్నటువంటి నీ హృదయంలో ఉన్న పరమేశ్వరుని శరణాగతి చెయ్యి. భగవంతుడు ఉన్న చోట వెతకటం మానేసి లేని చోట వెతుకుతానంటావేంటావు? ఇక్కడ సర్వభావైన భారత, నువ్వు ఏదైనా ఒక మంచి పని చేసినా ఈశ్వరార్పణంగానే చెయ్యి. అదేంటది? ఇప్పుడు ఒక దేహం ఇంకో దేహానికి మీరు సహాయం చేశారనుకోండి, ఆ దేహం కూడా మీదే అనుకోండి. మీరు ఏదైనా దేహానికి సహాయం చేస్తే ఆ దేహం కూడా మీదే అనుకుని చేస్తే మీకేమి వికారాలు రావు. ఆ దేహం కూడా మీదే అనుకుని చేస్తే ఆ దేహం వేరు నేను వేరు అనేటువంటి భేద బుచ్చలు చేస్తే వికారాలు ప్రారంభమవుతాయి. వికారాలు ప్రారంభమవుతాయి, అక్కడి నుంచి ఏదో గౌరవాలు ఆశించాలనిపిస్తుంది, ఏదోటి అనిపిస్తాను. సర్వభావైన భారత తప్పుడు అప్పుడు వాడిని నువ్వు వాడిని శరణాగతి చేస్తే, వాడికి నమస్కరిస్తే, వాడిని పూజిస్తే, వాడిని జపిస్తే, వాడిని స్మరిస్తే, ఆడి ఇష్టం కోసం నీ ఇష్టాలు ఒక పక్కన పెట్టి ఆడి ఇష్టం కోసం నువ్వు పని చేస్తే అప్పుడు ఆయన ప్రసాదం నీకు కలుగుతుంది. ప్రసాదం అంటే అర్థమైందా? అనుగ్రహం. ప్రసాదం అంటే గుళ్ళో తినే కాదు, ప్రసాదం అంటే అనుగ్రహం, ప్రసాదం అంటే దయ, ప్రసాదం అంటే దయ. అంటే ఆయన కోసం మన మనస్సును కేంద్రంగా పెట్టుకు జీవిస్తున్నాం అంతే కదా మనసు. అలా కాక నీ మనస్సును పక్కన పెట్టి ఈశ్వరుని కేంద్రంగా పెట్టుకుని జీవించు. జీవిస్తే అప్పుడు ఆయన అనుగ్రహం నీకు కలుగుతుంది, ఆయన దయ నీకు కలుగుతుంది. ఏదో చేయటం వల్ల ఏదో వస్తుంది కానీ మోక్షం రాదు మీకు. ఏదో చేయటం వల్ల ఏదో వస్తుంది మాకు కానీ మోక్షం రాదు. ఈశ్వరుని దయ లేకుండా, ఈశ్వరుని ప్రసాదం లేకుండా, ఈశ్వరుని అనుగ్రహం లేకుండా ఆయన దయ మీకు కలగదు. మీకు ఆయన దయ కలిగినప్పుడు, ఆయన దయ కలిగినప్పుడు శాశ్వతమైనటువంటి, తాత్కాలికమైనది కాదు, శాశ్వతమైనటువంటి శాంతిని, శాశ్వతమైనటువంటి సుఖాన్ని అలోకి లోకంతోటి మనుషులతోటి చావులతోటి పుట్టుకలతోటి సంబంధం ఉన్నటువంటి సుఖాన్ని, ఆ స్వతంత్రమైన సుఖాన్ని, ఆ స్వతంత్రమైన శాంతిని మీరు ఇప్పుడే ఇక్కడే ఈ జీవితంలో ఉండగా పొందుతారు. అంటే మహాత్మా గాంధీ అనువారు మన గౌతమ బుద్ధుని ఏమి ఆక్షేపించే విషయాలు లేవు, కానీ పనికి ఇవ్వలసిన ప్రాముఖ్యత ఇవ్వలేదని చెప్పారు. భగవద్గీతలో పనికి విలువ ఇచ్చాడు, కానీ బుద్ధుడి పనికి ఎక్కువ అంత అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదన్నవారు. అంటే ఆయన ఎంచేపు మనిషిని మనిషి మీద విపరీతమైన ప్రేమ ఎవరికి? బుద్ధుడికి. అంటే నేను దుఃఖం లేదు, నీకు దుఃఖ స్పర్శ ఉండకూడదు, నీకు అసలు బెంగ అనేది ఏ విషయం బెంగ ఉండకూడదు, దుఃఖం అనేది లేకుండా, విషాదం అనేది లేకుండా, నీ మనస్సులో బాధలు లేకుండా, ఇవన్నీ దాటించినటువంటి నిర్వాణ సుఖంలో, ఆ ఆత్మసుఖంలో, ఆ చైతన్య సుఖంలో, ఆ శాంతిలోకి ఆనందంలోకి నిన్ను మేలుకొల్పడానికే ప్రయత్నం చేశాడు. కానీ ఎక్కువ బుద్ధుడు మిగతా కోణాలు ఆయన పట్టించుకోలేదు. నిన్ను బాగు చేయటానికి, నిన్ను బాగు చేయటానికి ఈ దేవతలు కూడా ఆయనకు లేదు. నిన్ను బాగు చేయటానికి అంటే నువ్వు ఎటువంటి, బుద్ధుడు చెప్పేది ఏంటంటే నువ్వు ఎటువంటి సుఖానికి, ఎటువంటి శాంతికి, ఎటువంటి ఆనందానికి, ఎటువంటి జ్ఞానానికి, ఎటువంటి భక్తికి వారసులు అవ్వాలంటే నిన్ను ఒకవేళ దేవతలు అంటూ ఉంటే నిన్ను చూసే దేవతలు కూడా అసూయ కలగాలి. నువ్వు అట్టి సుఖంలో నిన్ను మేలు గొలపడానికి బుద్ధుడు ఈ లోకంలోకి వచ్చాడు. విషయాలు ఊహించుకోలేము. కపిలవస్తు నగరం పిలిచాడు బుద్ధుని వాళ్ళ తండ్రి గారు. నువ్వు అన్ని ప్రాంతాలకు వెళతావు, మన ఇంటికి కూడా వచ్చి మన ప్రాంతం కూడా వచ్చి చూశాడు. ఆయన వచ్చాడు. పుట్టిన ఊళ్ళో భిక్ష చేసుకోవడం కష్టం. మనం ఏ ఊళ్ళో అయితే పుట్టామో ఆ పుట్టిన ఊళ్ళో భిక్ష చేసుకోవడం అందరూ తెలుసుకున్న వాళ్ళు కదా, కొంచెం మొగమాటం పడతాం. బుద్ధుడు వాడు రాజ్యం చేయవలసిన నగరంలోకి వచ్చి భిక్ష చేసుకున్నాడు. ఆడు కొన్ని కొన్ని విషయాలు మనం ఊహించలేము. బుద్ధుని భార్య, బుద్ధుడు కొడుకు పేరు సిద్ధార్థుడు. ఆ పేరుని ఇప్పుడు చాలామంది పెట్టుకుంటున్నారు, సిద్ధార్థుడు అనుకుంటారు. ఆడి పేరు సిద్ధార్థుడే. ఓ సిద్ధార్థా, ఈ బుద్ధుడు మీ తండ్రి అని చెప్తుంది. బుద్ధుని భార్య, బుద్ధుని భార్యను మీ తండ్రిని ఇంతవరకు నువ్వు చూడలేదు, ఈ బుద్ధుని నీకు ఫాదర్ అని చెబుతుంది. ఎవరు? బుద్ధుని భార్య. ఈ విషయాలు మీరు ఊహించలేరు. బుద్ధుడి చేతిలో ఉన్న భిక్షా పాత్ర కొడుక్కిస్తాడు. రాజ్యాలు లేవు, ఈ రాజ్యాన్ని పరిపాలించుకో, నా తర్వాత నువ్వే వారసుడు, ఈ రాజ్యాన్ని అంతా పరిపాలించుకో, ఈ కోట్లాది రూపాయలు అనుభవించని చెప్పలేదు. ఈ కొన్ని ఊహించడం బుద్ధుని చరిత్రలో. బుద్ధుని భార్య బుద్ధుని కొడుకుని పరిచయం చేస్తూ బుద్ధుడు నీకు ఫాదర్ అని చెబుతుంది. అంటే ఈ రాజ్యాన్ని పరిపాలించుకో, నా తర్వాత వారసుడు నువ్వే కదా అని చెప్పలేదు. శిక్షాపాత్ర చేతికిచ్చి నువ్వు నిర్వాణ సుఖాన్ని పొందాలి సిద్ధార్థ అన్నాడు. ఇది ఎక్కడైనా మీరు వరలిష్ఠులైనటువంటి సంఘటనలు ఎక్కడైనా చదివారా? మన పురాణాల్లో రాజులు ఉన్నారు, వాళ్ళందరూ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి, మీకు అర్థమవుతుందా, పరిపాలన ఎలా చేయాలో చెప్పి వాళ్ళకి సలహాదారులను పెట్టి ప్రశాంతంగా అడవిలోకి వెళ్ళి రామనామ జపం చేసుకోండి, ఇక వీళ్ళందరికీ చక్కబెట్టండి, అప్పుడు రిటైర్ అయ్యి అక్కడికి వెళ్తాం. మళ్ళీ వీళ్ళ గురించి సమాచారం అందుతూ ఉండాలి కాశీలో గొడవలకు. అది త్యాగమా? నా దేశాన్ని నువ్వు పరిపాలించుకొని మీరు వరల్డ్ హిస్టరీలో ఇక్కడే కదా మన పురాణ సాహిత్యం చూడండి. మన మామూలుగా పురాణాల్లో కూడా మనకు సాహిత్యం ఉంది కదా, రాజులు పరిపాలన చేసినట్టు తెల్లవారు అడవికి వెళ్ళిపోయి అరణ్యాలకు వెళ్ళి తపస్సులు చేసుకున్నట్టు ఉంది. వాళ్ళలో కూడా ఈ సంఘటన లేదు. వెనకాల వాళ్ళకి వారసులకు రాజ్యాలు అప్పచెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అడ్వైజర్స్ వేసి అన్ని చక్కబెట్టి వెళ్ళేవారు. ఇక ఏముంది బుద్ధుడు? భిక్షాపాత్ర ఇచ్చాడు వాడికి. అందుకని నా రాజ్యాన్ని పరిపాలించుకొని చెప్పలేదు వాడు బుద్ధుడు. నీకు వరలిష్ఠిలో వరలిష్ఠిలో లేవు, ఇక్కడే కాదు పురాణ సాహిత్యంలో కూడా లేదు. వ్యాసుడు 18 పురాణాలు రాశాడు కదా, అందరూ రాజుల చరిత్రలు రాశాడు కదా, ఏ రాజు చరిత్రలో కూడా ఈ సంఘటన లేదు. వివేకానంద అంటాడు, దట్ బోల్డ్నెస్, బుద్ధుడి గురించి మాట్లాడుతూ, దట్ ఫియర్లెస్, దట్ ట్రెమెండస్ లవ్, వి పెటీ మైండెడ్ పీపుల్ అండ్ చికెన్ హార్టెడ్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ అని చెబుతూ, రామకృష్ణుడు నా గురువే కానీ బుద్ధుడితోటి పోల్చదగిన వాడు ఎవడున్నాడు? మరొక బుద్ధుడు వచ్చాడు, బుద్ధుడు తర్వాత ఇంకో బుద్ధుడు ఎవడని సృష్టిలోకి వచ్చాడా? వేడు ఇంకో బుద్ధి లేడు. చాలా మంది గురువులు ఉన్నారు కానీ ఇంకో బుద్ధి లేడు. ఈ స్వామి అంటారు ఈ మాటలు. అంటే జ్ఞానం సమానమే. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే జ్ఞానం సమానమే, కానీ అంతస్తు దగ్గరికి వచ్చేటప్పుడు బుద్ధుడు అంతస్తు గొప్పది. జ్ఞానంలో తేడా లేదు. జ్ఞానం రెండు రకాల జ్ఞానం. జ్ఞానం పొందిన తర్వాత, ఆత్మజ్ఞానం పొందిన తర్వాత మీరు ఒకటే నేను ఒకటే సమానం. జ్ఞానంలో సమానం లేదు. మనస్సులో తేడాలు ఉన్నాయి, శరీరాల్లో తేడాలు ఉన్నాయి, గుణాల్లో తేడాలు ఉన్నాయి, కులాల్లో తేడాలు ఉన్నాయి, కానీ జ్ఞానంలో తేడా లేదు. జ్ఞానం పొందితే అంతా ఒకటే. జ్ఞానం ఒకటిగా ఉంటుంది కానీ రెండుగా ఉండదు. కానీ ఇక్కడ బుద్ధి వైభవం ఎక్కడ ఉందంటే అది అంతస్తు గొప్ప అంతస్తు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే జ్ఞానం సమానమే, కానీ అంతస్తు దగ్గరికి వచ్చేటప్పుడు బుద్ధుడు అంతస్తు గొప్పది. జ్ఞానంలో తేడా లేదు. జ్ఞానం రెండు రకాల జ్ఞానం. జ్ఞానం పొందిన తర్వాత, ఆత్మజ్ఞానం పొందిన తర్వాత మీరు ఒకటే నేను ఒకటే సమానం. జ్ఞానంలో సమానం లేదు. మనస్సుల్లో తేడాలు ఉన్నాయి, శరీరాల్లో తేడాలు ఉన్నాయి, గుణాల్లో తేడాలు ఉన్నాయి, కులాల్లో తేడాలు ఉన్నాయి, కానీ జ్ఞానంలో తేడా లేదు. జ్ఞానం పొందితే అంతా ఒకటే. జ్ఞానం ఒకటిగా ఉంటుంది కానీ రెండుగా ఉండదు. కానీ ఇక్కడ బుద్ధి వైభవం ఎక్కడ ఉందంటే అది అంతస్తు గొప్ప అంతస్తు. అంతస్తు మనిషి యొక్క బిహేవ్ అంతస్తు గొప్ప అంతస్తు. కానీ జ్ఞానం దగ్గరికి వచ్చేవాడికి సమానమే. అంతస్తు బట్టికే అది వేరు, అది డిఫరెంట్గా ఉంటుంది అంతస్తు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? తమేవ శరణం గచ్చా సర్వభావేన భారత. భగవంతుడు ఇచ్చింది, భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాలన్నీ భగవంతుడు అనుగ్రహం సంపాదించుకోవడానికి ఉపయోగించుకో భారత. ఇప్పుడు అవకాశాలు లేని వాడికి ఎలా లేవు? అవకాశాలు లేవు. మనకు అవకాశాలు ఇచ్చినప్పుడు అవకాశాలు దుర్వినియోగం చేసుకోకూడదు. మీరు భగవంతుడు మీకు ఏదైనా మంచి అవకాశాలు ఇస్తే అది భగవంతుడి అనుగ్రహం సంపాదించడానికి భగవంతుని దయ సంపాదించడానికి అవకాశాలు ఉపయోగించుకోండి. అది ఇక్కడ చెబుతాడు ఎవడు, కృష్ణుడు చెబుతున్నాడు. నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, వాడిని శరణాగతి ఓరుకో. నిన్ను ఆడించేవాడు పాలించేవాడు నిన్నే కాదు, సృష్టిలో ఎవడు ఎక్కడ ఏది జరిగినా అని తెలియకుండా జరగటానికి లేదు అంటే మళ్ళీ మన మాయలో పడేస్తున్నాడు ఆయనే ఈశ్వరుడు. మళ్ళీ మాటల్లో మనల్ని మాయ చేసేస్తున్నాడు. అంటే నీ హృదయంలో లోపల ఈశ్వరుడు ఉన్నాడు, మరి ఆయన ఎవడు? నన్ను శరణ వేడుకోనుకో అంటాడేదైనా, నీ హృదయంలో ఒక ఈశ్వరుడు ఉన్నాడు, వాణ్ణి శరణ వేడుకో. మరి ఈడెవడు? వీడెవడు చెప్పేవాడు? కృష్ణుడెవడు? వాడే వీడు, వీడే వాడు. కానీ మనల్ని మాయ చేసేస్తున్నాడు. నీ హృదయంలో ఎవడో ఉన్నాడు, అను శరణాగతి వేడుకో. మన మాయలో మాయలో పడేస్తున్నాడు. అంటే మనకి తెలివితేటలు తక్కువ, ఆలోచన తక్కువ, జడ్జిమెంట్ చేసే కెపాసిటీ తక్కువ. అయితే అది ఆ సంఘటనలో ఎందుకు జరిగిందో కూడా మనం నిర్ణయించడం, ఆ నిర్ణయాలు మనం చెప్పడం. జనరల్గా మనిషికి తెలివితేటలు ఎక్కువ, తెలివితేటలు ఉన్నాడు కొద్ది మంది ఉంటారు, తెలివి తక్కువ ఎక్కువ మంది ఉంటారు. ఆ తెలివితేటలున్నా ఆ తెలివితేటలే సద్వినియోగం చేసే వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. మన జడ్జిమెంట్లు కూడా చాలా రాంగ్ జడ్జిమెంట్లు. ఒకసారి మనల్ని ఎవరు చూస్తారనుకుంటాం వాళ్ళు చూడరు, ఎవరు చూడరు అనుకుంటాం వాళ్ళు మనం బాగా చూస్తారు. అంటే ఇట్ ఈస్ అవర్ రాంగ్ జడ్జిమెంట్. ఇప్పుడు మీ కుటుంబాల్లో కూడా వీళ్ళు మనల్ని బాగా చూస్తారని మీరు అనుకోవచ్చు, చివరికి వచ్చేవాడు కానీ మీరు మమ్మల్ని బాగా చూడవచ్చు, వీళ్ళు మనల్ని బాగా చూడరు అనుకోవచ్చు, వాళ్ళు మిమ్మల్ని చూడవచ్చు. నీకు అర్థమవుతుందా? అంచేది అంటే ఎవరి స్వభావాన్ని కనిపెట్టడం కూడా చాలా కష్టం. అంచేది మరి రాని మన జడ్జిమెంట్స్ కూడా చాలా చెప్పడం కష్టం. ఇప్పుడు ఇంగ్లాండ్ కూడా MBBS సీట్లు రాసి వాళ్ళకి ఎంట్రన్స్లో ఓ 10 మార్కులు 20 మార్కులు ఇచ్చాడు జడ్జిమెంట్ తెలివితేటలు. అలాంటి కామన్ సెన్స్ ఎంతవరకు ఉంది? ఆ సంఘటన అలా ఎందుకు జరిగింది? ఆ బిహేవియర్ వాడు పరిస్థితులు ప్రభావం పెట్టాడు అలా ఉన్నాడా, లేదా సహజంగా వాడు బ్యాడ్ మ్యానా అని ఇటువంటి జడ్జిమెంట్ తెలివితేటలకు కూడా 10 మార్కులు వేస్తున్నారు. మన అన్ని రాని జడ్జిమెంట్స్, మన అన్ని ఒకసారి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటాం, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అనుకుంటాం, అది మనకు తెలుస్తుంది కదా, తెలుస్తుంది కదా. అంచేది జడ్జిమెంట్ కరెక్ట్గా ఉండాలి జడ్జిమెంట్. అంచేది ఆ డిస్క్రిమినేషను సరిగ్గా ఉండలేదు. ఇప్పుడు మెడిసిన్కి దీనికి సంబంధం లేకపోయినా కొన్ని మార్కులు, 20 మార్కులు 25 మార్కులు పేపర్ ఇచ్చి ఆ సంఘటన అలా జరిగింది, అది ఇలా జరిగింది, దాని మీద నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అని మన జడ్జిమెంట్ తెలివితేటలు ఎంతవరకు ఉన్నాయి అనేది మెడిసిన్ పేపర్లో కూడా చూస్తున్నారు. అంటే రోగ నిర్ధారణ చెయ్యాలి కదా, రోగ నిర్ధారణ చేసినప్పుడు అది కరెక్ట్గా జడ్జి చేయాలి రోగం. అది కామన్ సెన్స్లో, వ్యవహారంలో కూడా ఇటు జడ్జిమెంట్ ఎలా ఉంది. మన రోగాన్ని నిర్ధారణ చేసినప్పుడు జడ్జిమెంట్ తప్పిందనుకోండి, రోగం ఒకటి ఇచ్చి రోగం ఒకటి ఇస్తుంది, మనం రాసి మందులు ఇంకోటి ఇస్తాం. రోగం రోగమే, మందులు మందులే, తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం, వాడేమో నాకు ఇంకా తగ్గట్లేదని ఆడంటాడు, ఇంకో సంవత్సరం మందులు వాడని వీడంటాడు, అంటే రాంగ్ జడ్జిమెంట్. అయ్యారు ఒపీనియన్ పంపడానికి ఇది అహంకారం దెబ్బతింటుంది. అంటే ఎవరో కాదు, మనకు కూడా కరెక్ట్ జడ్జిమెంట్ ఉండదు, జడ్జిమెంట్ చేయడం కష్టం కూడా. ఆ జడ్జిమెంట్కి సంబంధించిన పేపర్స్ కూడా కొన్ని ఇస్తున్నారు అబ్రాడ్లో. అంటే నీ బ్రెయిన్ ఎంతవరకు వర్క్ చేస్తుంది, ఉన్న విషయం ఉన్నట్టుగా గ్రహించగలుగుతుందా, లేదా నీకు విపరీత బుద్ధి ఉందా? ఎప్పుడైతే విపరీత బుద్ధి ఉన్నప్పుడు రాంగ్ అండర్స్టాండింగ్ వస్తుంది. దానికి సంబంధించిన పేపర్లు కూడా కొన్ని మార్కులు వేస్తున్నారు అబ్రాడ్లో. ఇంగ్లాండ్లో ప్రెస్టేజ్ అనేది లేదు సార్, పురుషులు వచ్చి ఇల్లు చూసేసుకుంటారు, ఈ పని చెయ్యాలి ఈ పని చేయకూడదు అనేమి లేదు. ఆ బాస్ కూడా ప్రతిదానికి గదిలో గ్రామంలో ఆడు మీ పక్కన వచ్చి మీకు ఎలా పని చేయాలో చెబుతాడు. అసలు కొన్ని దేశాల్లో ప్రెస్టేజ్ అని గౌరవం అనే మాటకు అర్థం లేదు, వాళ్ళే అన్ని పనులు చేసేస్తారు. ఇక్కడేమో ఇల్లు స్త్రీలే చూసుకోవాలి, పురుషులు తొడవకూడదు, పురుషులే చీపురు కట్టి పుచ్చుకోరు కదా ఇక్కడ. మరి కొన్ని దేశాల్లో వాళ్లే చూసేస్తారు ఇల్లు. అక్కడ దాకా ఎందుకు ఇంగ్లాండ్లో ప్రైమ్ మినిస్టర్ వచ్చి కూరగాయలు కొనుక్కుంటాడు? ఇక్కడ కూడా ఇద్దరు గన్మెన్లు ఉంటారంటే ప్రొటెక్షన్కి, పెట్రోల్ మామూలు ఆశ్చర్యంలో మినిస్టర్లు వచ్చి పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటారు. అది అసలు మినిస్టర్ అని మనకు తెలియదు. అంత సింపుల్ గా ఉంటాం. మన దేశమే మనకు బాగుపడే లక్షణాలు లేవు. మనకి ఏ బాగుపడే లక్షణాలు ఇంకా రాలేదు. సర్ప్రైజ్ ఆయన అనుగ్రహం. నీకున్న అవకాశాలన్నీ భగవంతుడి యొక్క, నీకున్న అవకాశాలన్నీ భగవంతుడి యొక్క, భగవంతుడి అనుగ్రహం సంపాదించడానికి, భగవంతుడి దయ సంపాదించడానికి, గొప్పలు సంపాదించడానికి కాదు, భగవంతుడి దయ సంపాదించడానికి ఉపయోగిస్తే ఎవరు భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాలు అన్నీ శాశ్వతమైన సుఖం, శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన ఆనందం, పునర్జన్మ లేనటువంటి ఒక పునర్జన్మ లేనటువంటి ఒక పరమస్థితిని, ఒక పరమశాంతిని, ఒక పరమ సుఖాన్ని అది నీకు భగవంతుడు లభ్యం చేస్తాడు. దేని వల్ల లభ్యం చేస్తాడు? ఆయన దయ వల్ల. ఆయన దయ నీకు ఎలా కలుగుతుంది? భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాలన్నింటిని, నీకు డబ్బు ఇస్తే డబ్బు, తెలివి ఇస్తే తెలివి, చదువు ఇస్తే చదువు, వివేకం ఇస్తే వివేకం, నీకు భగవంతుడు ఇచ్చిన అవకాశాలన్నింటిని ఆయన అనుగ్రహం సంపాదించడానికి ఉపయోగించుకో. భారత ఆ దయ సంపాదించడానికి నువ్వు ఉపయోగించుకో. భారత ఆయంటే ఈయనే, ఆయన ఆయన అంటాడు కృష్ణుడు ఇక్కడ. ఆయన అంటే కూడా ఈయన ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటున్నాడు కదా. ఈశ్వరుడు మళ్ళీ ఇక్కడ మన మాయలో మాయ మాటలు పెడుతున్నాడు ఇక్కడ. ఆయన అంటే ఈయనే కానీ అలా అని చెప్పకుండా ఈశ్వరుడు ఈశ్వరుడు అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమాహ సర్వేషు భూతేషు మద్భక్తం మద్భక్తిం లభతే పరాం. నా భక్తి నీకు ఊరికే కలుగుతుందా? మీరు చోడా కొట్టి పెట్టుకోవాలంటేనే చిన్న చోడా కొట్టి పెట్టుకోవాలంటేనే అంత చిన్న పెట్టుబడి ఉండాలి కదా. నీ ఎఫర్ట్ లేకుండా, నీ కృషి లేకుండా, నీ సాధన సేవ లేకుండా మోక్షం మాట అటునుంచి పరమేశ్వరుడైన నా పట్ల నీకు భక్తి కలుగుతుందా? నీ కృషి ఏమి లేకుండా ఊరికే మాటల వల్ల భక్తి కలిగిపోతుందా నీకు? యాక్షన్ లేకుండానే అని చెబుతూ ఇక్కడ బ్రహ్మభూతహం ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమహం సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమహ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. మనిషి ఎలా బాగుపడతాడు దాని గురించి ఆలోచించాడు అది బుద్ధుడు. దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. అది అదే పని మీద ఆయన గౌరవం లేదని కాదు, ఆ మనస్సు ఎలా బాగుపడుతుంది, ఆ బిహేవియర్ ప్యాటర్న్ ఎలా బాగు చేయాలి దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు వాడు. తర్వాత మనిషిని జీవించుండగానే, మనిషి జీవించుండగానే వాడికి దుఃఖ స్పరిశీలైన స్థితికి తీసుకెళ్ళిపోవాలని. ఎక్కడో ఇంకో లోకంలోకి వెళ్ళి వాడు సుఖపట్టడం కాదు. మనిషి జీవించుండగానే, వాడు జీవించుండగానే దుఃఖ స్పరిశ అంటే అశాంతి తాలూకు స్పరిశ లేకుండా ఆడి శరీరం ఉండగానే ఆ స్థితికి తీసుకెళ్ళాలని, నిర్వాణ సుఖంలోకి, అమృతానుభవంలోకి తీసుకెళ్ళాలని బుద్ధుని చేసినటువంటి ఒక ప్రయత్నం. కుట్ర అంతయి కోసి గుణముద పాలించు గురు రూపమై వెలుగు అరుణాచర. ఇది అక్షయ మణమాలలో వస్తున్నాను. కుట్ర అంతయి కోసి గుణముద పాలించు గురు రూపమై వెలుగు అరుణాచర. అంటే మనకి ఏదైనా ఫాగ్ మ్యాటర్ వస్తేనే అనారోగ్యం ప్రారంభమవుతుంది శరీరంలో. అంటే ఏదైనా సూక్ష్మ జీవులు వచ్చి ప్రవేశిస్తేనే మనలో శరీరం అనారోగ్యం ప్రారంభమవుతుంది. అలాగే నీ లోపల ఫాగ్ మ్యాటర్ ఉంటే, అంటే అసూయని, ద్వేషమని, వైరం అని, అండ్ తర్వాత ఈ ఆత్మస్థుతి ఇటువంటి ఏమైనా పాడు గుణాలు ఉంటే ఆ దుర్గుణాలు నా అంతటి నేను తీసుకోలేను, అంటే ప్రయత్నం చేస్తున్నాను నా అంతటి నేను బయటకు లాక్కోలేను, అరుణాచరిస్తాడే నీ దయ లేకుండా, నీ అనుగ్రహం లేకుండా నాలో చెడ్డ అలవాట్లు ఉంటా, చెడ్డ అలవాట్ల నుంచి విడుదల పొందలేను, నా అంతటి నేను ఏదో ప్రయత్నం చేస్తాను కానీ చెడ్డ అలవాట్లు అనే దొంగలు నా అంతటి నేను అందులోంచి విడుదల పొందలేను, అంటే నీ దయ ఉంటేనే నేను పొందగలను. తర్వాత రమణ మహర్షి గారికి మానవ గురు ఎవడం లేడు, రమణ మహర్షి గారికి మనుషుల్లో గురు ఎవడం లేడు, అది అరుణాచరేశ్వరుడు గురువు. అరుణాచరేశ్వరుడు గురువు కానీ మన ఏ మనిషిని ఆయన గురువుగా అంటే ప్రారంభం పెట్టండి, అంటే మనిషిని గురువుగా తీసుకోకూడదని కాదు, ఆయన ఆయనకి మానవ ఒక మానవుడు గురువుగా లేడు కాబట్టి అరుణాచరేశ్వరుడిని గురువుగా భావించి కుట్ర అంతయ్య కోసి గుణముద పాలించాం. అంటే చైతన్యములో మంచి గుణాలు లేవు, చైతన్యములో మంచి గుణాలు లేవు, చెడ్డ గుణాలు లేవు. అంటే ఈ మంచి గుణాలు దేనికంటే నీ స్వరూప జ్ఞానాన్ని పట్టివడానికి మంచి గుణాలు సహకరిస్తాయి. అక్కడికి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళాక ఆ పూర్ణస్థితిలోకి వెళ్ళాక మంచి గుణాలు లేవు, చెడ్డ గుణాలు లేవు. ఈ మంచి చెడ్డలు ఎక్కడనే మనస్సులోనే ఉన్నాయి. అందుకని చైతన్యంలో మంచి లేదు, చెడ్డ లేదు, మంచి గుణాలు లేవు, చెడ్డ గుణాలు లేవు. అది గుణాలు లేని స్థితి, చైతన్య స్థితి గుణాలు లేని స్థితి. అయితే నువ్వు చెడ్డ గుణాల వల్ల నువ్వు ఆ చైతన్య స్థితిని పట్టుకోలేవు. మంచి గుణాలను కల్టివేట్ చేయటం వల్ల, ఆ గుడ్ క్వాలిటీస్, గ్రేట్ క్వాలిటీస్ నువ్వు కల్టివేట్ చేయటం వల్ల నీకు ఆ తత్వం, నీ లోపలన్న తత్వం నీకు ఎరుకులోకి వస్తుంది. నీ లోపలన్న తత్వం నీకు ఎరుకులోకి వస్తుంది. అది అంటే బ్యాడ్ హ్యాబిట్స్ మనసులోనే, గుడ్ హ్యాబిట్స్ మనసులోనే. అయితే బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు, మంచి అలవాట్లు ఉండాలి. ఎందుకు చెబుతున్నారంటే మంచి అలవాట్లు నీలో ఉన్నాం, నీలో ఏదైతే ఉందో దాని తాలూకు ఎరుకులు తీసుకొస్తాయి నీకు. అయితే గుడ్ క్వాలిటీస్ కల్టివేట్ చేయమని మనకు చెప్పాడు. అదే రాముడు గురించి అదే చెప్తాను. కళ్యాణ గుణాలు రాముడిలో చాలా ఉన్నాయి, కళ్యాణ గుణాలు అని అది చెప్తారు కదా. ఆ కళ్యాణ గుణాలను మనం ప్రాక్టీస్ చేయమంటున్నారు. ఆ కళ్యాణ గుణాలనే, రాముడిలో ఉన్న కళ్యాణ గుణాలనే మనల్ని ప్రాక్టీస్ చేయమంటున్నారు. ఇంక దానివల్ల ఏంటంటే ఆ లోపల శబ్ద వస్తువుని, సత్య వస్తువుని, చావులేని వస్తువుని పట్టుకోవడం తేలిక అవుతుంది, అంటే మనకు ఈజీ అవుతుంది అని చెప్పి అక్కడ అలా చెప్పారు. నువ్వు బ్రహ్మరూపం పొందు, అంటే ఇప్పుడు మనం దేహంగా ఉంటున్నాం, మనస్సుగా ఉంటున్నాం. అంటే కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుందంటే, అది మనము కృష్ణానంద ఒక ఆయన ఉండేవాడు, కృష్ణానంద అనే ఒక ఆయన ఉండేవాడు, ఆయన శివానందని ఈ మధ్యన ఒక 5-6 ఏళ్ల కింద చనిపోయాడు కృష్ణానందని. శివానంద ఆశ్రమానికి, ఋషికృష్ణ ఉన్న శివానంద ఆశ్రమానికి ఆయన చనిపోయే వరకు జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఆయన. ఆ కృష్ణానంద అంటే శివానందకి బాగా లైకింగ్. కృష్ణానంద యూ స్టే హియర్ టిల్ డెత్ అన్నాడు, నువ్వు చచ్చిపోయే వరకు ఎక్కడికి వెళ్ళకు, ఈ ఆశ్రమంలో పడండి అన్నాడు కృష్ణానంద. యూ స్టే హియర్ టిల్ డెత్, నువ్వు చనిపోయే వరకు, మరి ఆ పూర్వజన్మ అనుబంధం ఏంటో మనకు తెలియదు, నువ్వు చనిపోయే వరకు ఎక్కడికి వెళ్ళకు, ఈ ఆశ్రమంలో పడుండు అన్నాడు. పడిండు అని సన్యాసి ఇచ్చాడు ఆయనకి ఆశ్రమంలో. అలా 35 సంవత్సరాలు ఋషికేశ్ విడిచిపెట్టకుండా ఆశ్రమం విడిచిపెట్టకుండా 35 సంవత్సరాలు ఉండిపోయాడు. మరి ఆ మాట ఏం మోర్తాన్ని వచ్చింది శివానందన్ ఒకటే అంటారు, మెనీ శంకరాస్ ఆర్ రోల్డ్ ఇన్ కృష్ణానంద. ఎవడనివాడు శివానంద అనేవాడు, శంకరాచార్యులు వాడి, శంకరాచార్యులు వాడు చాలా మంది ఒక్కళ్ళు ఉన్నారోయా, కృష్ణానంద శంకరాచార్యులు ఒక్కడే, కానీ అటువంటి శంకరాచార్యులు చాలా మంది నీ ఒక్కళ్ళు ఉన్నాడు. మెనీ శంకరాచార్యస్ ఆర్ రోల్డ్ ఇన్ కృష్ణానంద. అలాగే శివానంద గారు చనిపోయాక కూడా ఆశ్రమం విడిచిపెట్టకుండా 30 సంవత్సరాలు ఆశ్రమం. ఇది ఒకటే మాట అన్నాడు కృష్ణానంద, ఈ స్టే హియర్, తిరిగి డెత్ వచ్చే వరకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. అలా ఉండిపోయాడు. ఒక ముహూర్తం టైం అటువంటిదేమో మనం చెప్పలేము. ఆ ముహూర్తం టైం అటువంటిదేమో బ్రహ్మ భూత అంటే నువ్వు దేహంగా ఉండకు మనస్సుగా ఉండకు బ్రహ్మంతో ఏకత్వం సంపాదించు, బ్రహ్మముతోటి ఏకత్వం సంపాదించు నువ్వు. తర్వాత ప్రశాంతమైన మనస్సును సంపాదించు అంటే శాంత చిత్తం. ఏంటది శాంత చిత్తం? స్త్రీకి నచ్చిన భర్త దొరికిన కొంతమంది స్త్రీలకు నచ్చిన భర్తలు దొరుకుతారు, భర్త వల్ల సుఖపడతారు. నచ్చిన భర్త ఇది సామెతది, నచ్చిన భార్య కొంతమంది పురుషులకు మంచి భార్యలు దొరుకుతారు. నచ్చిన భార్య దొరికిన దానికంటే, మీకు అర్థమవుతుంది, నచ్చిన ఉద్యోగం దొరికిన దానికంటే కొంతమందికి మనసులో ఏది ఇష్టమో ఆ మనసులో ఏది ఇష్టమో ఆ ఉద్యోగం దొరుకుతుంది. నచ్చిన ఉద్యోగం కొంతమందికి మనసులో చూడడం ఉంటుంది, ఉద్యోగం ఆ ఉద్యోగం చేయాలని ఉండదు, కానీ పొట్ట కోసం అలా చేస్తూ ఉంటారు. నచ్చి అనుకూలమైన భార్య దొరికిన దానికంటే, నచ్చిన ఉద్యోగం దొరికిన వాడికంటే, వాళ్ళిద్దరికంటే ఎవడ అదృష్టవంతుడు అంటే శాంత చిత్తం గలవాడు అంటే సుఖారాం. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారనుకోండి, వాళ్ళ మీద మీకు ఏదో కోపం వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, లేకపోతే యాగి చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు కదా. తుకారామును బాలి బాలిమని తుకారాం చాలా కష్టాలు పడ్డాడు, ఆయన వైకుంఠం చెమాడం వచ్చింది ఆయన తీసుకెళ్ళటాను. అదే ఎవరికి రాలేదు ఇండియన్ హిస్టరీలో, మన మరి చరిత్రలు పురాణాల్లో ఉన్నాయి మాటలు, కానీ తుకారాముకి మటుకు వైకుంఠం నుంచి బుద్ధుని శరీరం శవమైంది, రమణ మహర్షి శరీరం శవమైంది, రామకృష్ణుడి శరీరం శవమైంది, తర్వాత ఇంకెవరో మన జైనుడు కూడా అన్ని శరీరాలను శవాలు ఆయన, అన్ని శరీరాలు కూడా వివేకానంద శరీరం శవమైంది, అన్ని శరీరాలు శవాలైంది, ఒక తుకారాము మటుకి శరీరం శవం అవ్వలేదు. ఒకటే కొండ పెడుతుంది. బాడి ఎన్ని రకాల హింస పెట్టిందో అన్ని రకాల హింస పెడితే మరి సంఘటన చూడండి. వైకుంఠం నుంచి మేము ఆ ప్లేస్ కూడా చూసాం, ఆ ఊరెళ్ళి తుకారాం ఊరెళ్ళి ఆడి ఆడికి వైకుంఠం నుంచి మహావిష్ణువు విమానం పంపాడు. ఎవరికి? తుకారాం శరీరం క్షేమం అనేది. మేము వైకుంఠం నుంచి విమానం పంపితే జీవితం పొడిగిన కాల్ చేసినటువంటి భార్యనే నువ్వు కూడా వచ్చేది నాతో పాటు వైకుంఠానికి వెళ్ళిపోదాం అంటాడు. ఆడికి అసూయ ఉంది, కోపం ఎక్కడ ఉంది? నేను అనుకున్నానే అంత గొప్పవాడు కాబట్టి ఆయన విమానం పంపాడేమో మాది ఇష్టం అనుకున్నాను నేను. అదికాదండి, వాడు భార్య అంటాడండి నువ్వు కూడా వచ్చే నాతో పాటు వైకుంఠానికి వెళ్ళిపోదాం అంట. అది అంటుందండి, వైకుంఠం అంటే పాలకొల్లు అనుకుందన్నది. అది వైకుంఠం అంటే అది ఒక మహావిష్ణువు ప్లేస్ అనుకోలేదండి. అంటే ఇక్కడ ఇక్కడ బాగా ఆలోచించండి మీరు, తుకారామకేమో వైకుంఠానికి తీసిపోవాలన్న భార్యను, కానీ భగవంతుడికి ఇష్టం లేదు, దాన్ని ఎలా రాణిస్తారని వైకుంఠానికి? భగవంతుడికి ఇష్టం లేదు. అప్పుడు భగవంతుడు అంతర్యాములో ఉన్నాడు కదండి, అది ఎలా ఉంది? మీరు వైకుంఠానికి వెళ్తే నీ ఇంట్లో పనులు చెడిపోతే కదా, ఇంట్లో పనులు అని చూసుకోవాలి రానందండి. అంటే వైకుంఠం అంటే ఆ ఉద్దేశం ఏంటంటే పాలకులో దేవారా అనుకుంటాను అది. అది వైకుంఠం అంటే దాని అర్థం, దానికి అర్థం దాని వైకుంఠం అంటే అది ఒక శాశ్వతమైన లోకం, సుఖపడే లోకం అని వీడికి అర్థం అవనవలేదని పరమేశ్వరుడు ఆడే అంతర్లే. నాకు ఇంటికి వాళ్ళు పనులు చెవలప్పుడు మీరు వెళ్ళిపోవడం అంది. ఇలా అనేటప్పటికీ మాటలు పూర్తయ్యేటప్పటికీ వాడు వైకుంఠం వీడు ఏవడం నా తుకారాం కూర్చుండ కదా విమానం వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ అర్థం ఏంటండి, తుకారాము బాడీ చేత పీడింపబడినప్పటికీ అది దుర్మార్గురాలుగా ఉండి ఎప్పుడు చూడలేదు, ఆ తలంపు రాలేదండి, అంత పవిత్రుడండి. కానీ భగవంతుడు ఆవిడ రాణిస్తాడండి. భగవంతుడు ఆవిడ ఎందుకు రాణిస్తాడండి? వైకుంఠం అందుకే గౌకులు పాలకులు అనుకుందండి, ఇంటికాడ పనులు చెడగొట్టుకుని నేను ఎందుకు వస్తాను పాలకులు అందండి, వాడు వెళ్ళిపోయాడు. అంటే మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానని చెప్పండి. అన్ని బాధలకు గురిపడ్డా భార్య మీద వికారం రాలేదన్నాడు. అంటే నిర్వికారుడు ఎవరండి? నిర్వికారుడు. ఈ రమణ మహర్షి గారు నేను గురించి చెప్తారు కదండి ఎక్కువ. ఈ తుకారాం అన్నాడండి, పాండురంగడి పట్ల నాకున్న భక్తిలో పాండురంగడికి నేను చేసినటువంటి శరణాగతిలో ఈ దేహగతమైన నేను మనోగతమైన నేను ఏదో ఏ తరం పైతే దేహంతో తదాత్యం పొందందో అది ఎప్పుడో పోయింది నాకు. పోయిన తర్వాత తెలిసింది పోయిందని ఎప్పుడు పోయిందో నాకు తెలియదు అన్నాడు వాడు తుకారాం. ఈ నేరుని పోగొట్టుకోవాలని ఎప్పుడు పోగొట్టుకోలేదు. కానీ ఆ శరణాగతులు పాండురంగడికి చేసినటువంటి శరణాగతులు పోయిన మాట నిజమే. మనకన్నా చూడండి, ఒకసారి జేబులో పరసు పోతుంది, ఇంటికెళ్ళే వరకు తెలియదు. ఇంటికెళ్ళి చూసుకుంటే జేబులో పరస కనపడదు. పోయిన మాట నిజమే, పోయాక ఎప్పుడు తెలుస్తుంది? మనకి ఇంటికెళ్ళాక తెలుస్తుంది. అలా దేహగతలు నేను, దేహబుద్ధి పోయింది కానీ ఎప్పుడు పోయిందో నాకు తెలియదు అన్నాడు తుకారా. పోవటం పోయింది అంటే దేహబుద్ధి పోవటం, ఆత్మబుద్ధి రావటం ఇవన్నీ నాకు తెలియవు, ఆటోమేటిక్గా జరిగిపోయాయి అన్నాడు ఆ శరణాగతి భావనలో. ప్రసన్నాత్మ నువ్వు ఉద్రేగ మాట మాటకు ఉద్రేగపడద్దు. గౌతమ బుద్ధుని కంటే ఈ పాటలు భజనలు నిషేధం. అంటే వాడు అంటే పాటలు చెడ్డాయని కాదు, భజనలు చెడ్డాయని కాదు, అంటే బుద్ధి మనస్సును ఉద్రేగపరుస్తాయి. వాడు ఆర్మణి పెట్టి చేస్తాడు, వాడు తప్పట్లండి, ఒకటి తాళం చేతులండి, నీకు అర్థమవుతుంది. వాడు వాడు కొట్టాడు ఆర్మణి అంటే వాడు మధ్యలో వాయం చేస్తారండి. వాయం చేసేస్తుంటే వీళ్ళకి అదొక అంటే ఒక్కోసారి మనకు ఉద్రేకం వచ్చేస్తుందండి. మనకేమవుతుందండి, ఉద్రేకం వచ్చేసి నీ మనసులో చల్లదనం పోవచ్చు. అంతేకాదు ఇప్పుడు మిమ్మల్ని పాటలు పాడుకోవద్దని నేను చెప్పడం లేదండి. గౌతమ ముద్రకి భజన్లు పాటలు ఆయన దగ్గర పనికిరావండి. అంటే మనస్సును మనస్సుని ఇంద్రియాలని ఉద్రేకపరిచే పనులు మీరేం చేయొద్దు అంటాడు. అంటే నీ వివేకం పోకూడదు, నీకు ఆ డిస్క్రిమినేషన్, ఇది మంచి ఇది చెడ్డ, ఇది మనకు ఉపయోగపడుతుంది ఇది మనకు ఉపయోగపడదు, ఇది నమ్మదగింది ఇది నమ్మకూడదు, అలా నీ బుద్ధిలో ఉన్న వివేకం పోకూడదు, నీ బుద్ధిలో ఉన్న తెలివి పోకూడదు. ఈ మిమ్మల్ని ఉద్రేకపరిచే భజనలు కానీ మిమ్మల్ని ఉద్రేకపరిచే పాటలు కానీ వద్దు అనేవాడు. అంటే నువ్వు చెడ్డని కాదు కానీ ఆ నిషేధించాడు. అంటే మిమ్మల్ని ఉద్రేకపరిచే పనులు ఏ పని చేయొద్దు. మిమ్మల్ని ఉద్రేకపరిచే పనులు చెవులతోటి వినొద్దు, కళ్ళతోటి చూడొద్దు, నోటితోటి మాట్లాడొద్దు. దీనికి చాలా మ్యూజికల్ అంటే ఇన్స్ట్రుమెంట్ కదండి. ఇప్పుడు సినిమా పాటలు అనే మ్యూజిక్కే కదండి. ఆ మ్యూజిక్ కూడా నేను ఉద్రేకపరుస్తుంది. ఆ 10 నిమిషాలు బాగుంటుంది, తర్వాత నిన్నేమవుతుంది ఉద్రేకపరుస్తుంది. అంచేత నువ్వు నిన్ను ఉద్రేకపరిచే విషయాలు వింటాం కానీ లేకపోతే అది నువ్వు మాట్లాడటం కానీ ఇతరులు మాట్లాడుతుంటే వింటాం కానీ అంచేత ఈ పనికి రావని చెప్తాడు. మీకు ఒకవేళ పాటలు బాగుంటే, ఇప్పుడు త్యాగరాజు గారు పాటలు పాడాలి భక్తి పూరితంగా ఉంటే మీరు పాడుకోండి. బుద్ధుని విషయం చెప్తున్నాను. అంటే మిమ్మల్ని ఉద్రేకపరిచే పనులు ఏమి చేయొద్దు, వినొద్దు, మాట్లాడొద్దు. అంటే మీకు ఎమోషన్ తీసుకొచ్చే పనులు. అంటే మీకు ఎంతవరకు ఉద్రేకపడుతున్నారో మీరు అంతవరకు మీకు ఆలోచన తగ్గిపోతుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏదైనా ఒక విషయంలో చాలా ఉద్రేకం పడుతున్నారనుకోండి, అంతవరకు మీకు తెలివితేటలు తగ్గిపోతాయి. మీరు బుద్ధి బలం సంపాదించుకోవాలి, ఆ బుద్ధిలో వివేకం పెంచుకోవాలి. మరి ఇది నిత్యం, ఇది అనిత్యం, ఇది మంచి, ఇది చెడ్డ, ఇది మనకు ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగపడదు, అలా జడ్జిమెంట్ మీరు కరెక్ట్గా ఉండాలి. మీ ఇంద్రియాలు మీ మనస్సు ఉద్రేకపడతాంటే మీరు లోపల స్వరూపానికి దూరం అవుతారని అది బుద్ధిరేఖ అభిప్రాయం. మిమ్మల్ని అందరినీ ఫాలో అవ్వమని అని చెప్పటం లేదు, బుద్ధిరేఖ అభిప్రాయం చెబుతున్నాను. బ్రహ్మభూత కృష్ణుడు భగవద్గీత చెప్పి నీకు ఎలా బాగుంటే అలా చేసుకో అన్నాడు అర్జునుతో. బుద్ధుడు భగవద్గీత అంతా చెప్పి నీకు ఎలా బాగుంటే అలా నిర్ణయించుకో, నీకు ఆ ఫ్రీడమ్ ఉంది, నువ్వు ఎలా బాగుంటే అలా చేసుకో, ఇబ్బంది ఏం లేదని చెప్పాడు. అంటే కృష్ణుడు అంటున్న వాడు కూడా నువ్వు ఆలోచించో నిర్ణయానికి రా అన్నాడు. నువ్వు ఆలోచించి నేను చెప్పడం చెప్పాను, నేను నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకుని నీకు నీకు కూడా బుద్ధి ఉంది కదా, నీకు నువ్వు కూడా జాగ్రత్తగా ఆలోచించుకుని నువ్వు ఒక నిర్ణయానికి రా, ఒక కంక్లూజన్ ఇక్కడ. అది నిర్ణయానికి వచ్చాక ఫలంగా ఉండు, నిర్ణయానికి వచ్చాక స్థిరంగా ఉండు, ఫలంగా ఉండు. ఇక్కడ ప్రసన్నాత్మ శాంతచిత్తం గల వాడికి, ప్రసన్నమైన మనస్సు గల వాడికి, చల్లగా ఉండే కూలుగా ఉండే మనస్సు గల వాడికి, నీకు అర్థమవుతుంది, క్వైట్గా నిశ్శబ్దంగా ఉండే మనసు గల వాడికి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తరులు ఉన్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తల్లి బతుకుండొచ్చు, చచ్చిపోవచ్చు, అలా దేవుడికి కూడా తల్లి ఉందండి, దేవుడికి కూడా తల్లి ఉందండి. ఆ తల్లి ఎవరో మౌనం అవటండి, దేవుడికి ఉన్న తల్లి మౌనం, సైలెన్స్. మీ తల్లి పేరు ఎల్లమ్మ, సుబ్బమ్మ, పొల్లమ్మ ఏదో ఉంది, దేవుడికి కూడా తల్లి ఉందట, అది సైలెన్స్. ఏంటది సైలెన్స్? మౌనం. దేవుడి తల్లి సైలెన్స్ అంటే మనోనాశనం అయిన తర్వాత మీకు ఎటువంటి సైలెన్స్ వస్తుందో అదే దేవుడి యొక్క తల్లి. అంటే నోరు మూసి కూర్చోవడం సైలెన్స్ కాదండి, మనోనాశనం అయిన తర్వాత వచ్చే సైలెన్సే గాఢక మధురం. అంటే ఆ సైలెన్స్ నుంచి వచ్చే పీసు దేవుడి మాట కూడా భంగం చేస్తుంది, అది దేవుడి తల్లి. అంటే మీరు కాఫీ తాగుతున్నారనుకోండి, కాఫీ తాగినప్పుడు ఏదైనా ఏ ఇంటికో చీపుల పొల్ల ఏదైనా వచ్చిందనుకోండి, మా బాగా వచ్చింది అనుకుంటారా? ఆ సైలెన్స్ అనిపించినప్పుడు మీరు హృదయంలో ఆ పీస్ని ఎంజాయ్ చేసినప్పుడు, కంటెంట్మెంట్ ఎంజాయ్ చేసినప్పుడు, అది ఆ బ్లిస్ లోపల ఆనందాన్ని మీరు ఎంజాయ్ చేసినప్పుడు, అది మీకు ఆనందం అది ఉన్నప్పుడు, ఆనందం మీకు అనుభవంలో ఉన్నప్పుడు, మీ బొమ్మలు మీరు డైరెక్ట్గా చూసుకుంటున్నప్పుడు, అంటే మీకు లోపల ఏదో ఉందో ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా వస్తూ మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు, దేవుడు మాటలు కూడా మీకు అప్పుడు వినాలని అనిపించదు, ఇష్టం లేక కదా, అవసరం లేక. మిమ్మల్ని ఎవరైనా మంచినీళ్ళు కావాలని అడుగుతారనుకోండి, మిమ్మల్ని మీకు దాహం ఏంటని మాకు వద్దంటారు. అంటే మంచినీళ్ళు అంటే మీకు ఇష్టం లేక కాదు, మీకు దాహం లేదు కాబట్టి నాకు వద్దంటారు. అలాగే భగవంతుడు కాదు, ఒక సైలెన్స్ మనం అనిపించినప్పుడు, పీస్ మనం అనిపించినప్పుడు, ఆ బ్లిస్ ఆనందాన్ని మనం అనిపించినప్పుడు, దేవుడు వచ్చేదన్నా మాట్లాడదాం అనుకున్నా మాటలకు మనకి వినాలనిపించదు. ఏం చేయాలంటే ఈ మాట ఎంత సౌందర్యంగా ఉన్నా, ఈ మాట ఎంత వండర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉన్నప్పటికీ, ఇక్కడ అనుభవించే ఆనందం ఉంది, అది వినాలని నీకు అనిపించదు, అది దేవుడి తల్లి. సైలెన్స్ ఇస్ ది మదర్ ఆఫ్ గాడ్. మీ అమ్మగారి పేరు ఏదో ఉంది కదా, దేవుని తల్లి పేరు సైలెన్స్. సైలెన్స్ ఇస్ ది మదర్ ఆఫ్ గాడ్. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నిర్మలంగా శాంతచిత్తం మనస్సు అణిగిని వాడికి, అణిగిన మనస్సు ఉన్న వాడికైనా ఆత్మజ్ఞానం కలగదాం. దానికి సత్పురుడు అణిగి మనస్సు అణగటానికి కూడా సజ్జన సాంగత్యం ఉండాలి. తర్వాత మీరు ఎంతో కొంత సాధన చేయాలి, ఈశ్వరు తాలూకు స్మరణతో ఉండాలి, స్మరణ ఉండాలి, అది రామనామ పరాయణుడై ఉండాలి, ఎంతో కొంత ఈశ్వరుని స్మరించుకుంటూ ఉండాలి, వినే మాటలు మంచిగా ఉండాలి, మంచి దృశ్యాలు చూడాలి, లేదా బుద్ధిని కల్టివేట్ చేయాలి, బుద్ధికి సూక్ష్మ బుద్ధి, బుద్ధిలో సూక్ష్మత పెంచుతా, సటిలిటీ పెంచుతూ ఉండాలి. అలాగే మీకు ఆ శాంతచిత్తం మీకు లభ్యమైనప్పుడు, మీ శరీరంతో మనస్సుతో మీ ఇష్టాలతో మీ అయిష్టాలతో ఎలాగైతే ఏకీభావం ఇప్పుడు పొందుతున్నారో, ఆ లోపల ఉన్న బ్రహ్మముతో ఏకభావన పొందినప్పుడు, వాడికి కోరికతోటి పని అయింది, దుఃఖంతో పని ఏముంది, వాడికి కోరిక లేదు, దుఃఖం లేదు వాడికి. కోరికలు లేని వాడికి పునర్జన్మం లేవు. మీరు స్వార్థంతో ఏ పని చేసినా పునర్జన్మ తీసుకొస్తున్నది. కోరికలు నిరంతరము శాంతిలో సుఖములో ఊగిసలాడే మనసుకి దుఃఖమేముంది, దుఃఖం ఎక్కడొస్తుంది, కోరికలతోటి పని ఏముంది. మన లోపల ఏదైనా కోరికలు మనకు వస్తాయంటే లోపల వెలుతుంది, మన లోపల వెలుతున్న వల్లనే కోరికలు వస్తాయి, లోపల వెలుచలేకపోతే మనకు కోరికలు రావు. మీకు ఆత్మవిశ్వాసం లేకపోతే వాళ్ళ చేత గౌరవింపబడాలి, వీళ్ళ చేత గౌరవింపబడాలి అంటారు. దానికి గుర్తు ఏంటంటే మీకు ఆత్మవిశ్వాసం లేదని. మన మీద మనకు విశ్వాసం ఉన్నప్పుడు ఇతరులు గౌరవించడం మనకు పని ఏముంది? ఇతరులు గౌరవిస్తారు, గౌరవించరు, వాటితో మనకు పని ఏముంది? వాళ్ళు గౌరవించడం వల్ల లాభం లేదు, గౌరవం అడవడపరచడం వల్ల నష్టమేం లేదు. అలా ప్రపంచమే నిజం కాదని నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు గౌరవానికి అగౌరవేంటి వాడికి? వాడు గౌరవేంటి అగౌరవేంటి? నా శోచది నాకాంక్షది శాంతచిత్తం గల వాడికి కోరిక ఏమిటి, దుఃఖం ఏమిటి? వాడికి దుఃఖం ఏంటి? అది ఒక దుఃఖానికి సూర్యుడు ఎప్పుడైనా చీకటిని చూద్దామని వెతికినాం ఆ సూర్యుడికి చీకటి కనపడదు. అలాగే ప్రసన్నమైన ఆత్మ చిత్తం గలవాడికి, శాంత మానసం గలవాడికి, చేయగలవాడికి వాడికి కోరిక ఏంటి, దుఃఖం ఏంటి? వాడికి దుఃఖం ఎక్కడికెళ్ళినా కనపడదు. ఎక్కడికెళ్ళినా ఆనందం, ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసిన ఆనందమే, అడిగి ఎటు చూసిన వైకుంఠమే. బ్రాహ్మస్థితి పొందిన వాడికి ఆ లోకానికి వెళదామని ఈ లోకానికి వెళదామని ఉండదు అసలు. వాడికి అవసరం లేదు, వాడికి లోకాలు అవసరం లేదు, ప్రయాణాలు అవసరం లేదు వాడికి. వాడి బ్రాహ్మస్థితి పొందిన వాడికి అంచేత కృష్ణుడు నువ్వు స్వర్గలోకానికి వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి ఇటువంటి మాటలు చెప్పడు అర్జున. నువ్వు బ్రాహ్మస్థితిని పొందడానికి ప్రయత్నం చేయబోయా, అది ఉత్తమోత్తమ స్థితి. అది ఏది బ్రాహ్మస్థితి? ఆ స్థితిని పొందటానికి నువ్వు ప్రయత్నం చేయి. దాంతో ఆ బ్రాహ్మస్థితి వల్ల వచ్చే సుఖం దాంతో సమానమైన సుఖం కాని దానికంటే మించిన సుఖం అంటే ఏమి లేదు. వారు ఎలా అన్నారండి, వీరు ఎలా అన్నారండి, ఏదో అంటారు కదా కొంతమంది, వారు ఎలా అన్నారండి, వీరు ఇలా అన్నారు. వారంటే భగవానుడు, వారంటే ఎవరు, వీరంటే ఎవరు? వారంటే ఎవరు, వీరంటే ఎవరు? నిన్ను నువ్వు దేహంగా చూసుకుంటున్నావు కాబట్టి వాళ్ళు దేహాలుగా కనిపిస్తున్నారు. అహంకారానికి వారు ఉన్నారు, అహంకారానికి వీరున్నారు. అహంకారం లేని వాడికి, ఆత్మదృష్టి ఉన్న వాడికి వారు ఎక్కడున్నారు, వీరెక్కడున్నారు? నిన్ను దేహం అనుకుంటున్నావు కాబట్టి ఇతరులు కూడా నీకు దేహాలుగా కనిపిస్తున్నారు. నీకు ఆత్మజ్ఞానం కలిగినప్పుడు వాళ్ళు కూడా నీకు ఆత్మగానే కనిపిస్తారు. నీకు నువ్వు దేహం అనుకున్నప్పుడు వాళ్ళు దేహాలుగానే కనిపిస్తారు. అప్పుడు నీకు భేదభావం వస్తుంది, లింగభేదం వస్తుంది. నిన్ను నువ్వు నీకు ఆత్మభావన వచ్చినప్పుడు ఆవిడ ఆత్మగానే కనిపిస్తారు. ఆవిడ భేదభావనకి లింగభేదానికి తావు ఎక్కడుంది? వారెవరు, వీరెవరు? వారి వీరి ఎవరికి కనిపిస్తున్నారు? చైతన్యానికే, ఆత్మగా నీ అహంకారానికే. ఈ మాట ఒకటి మీరు రాసుకోండి. భగవాన్ చెప్పారు ఇదేంటంటే, ఇప్పుడు దేనితో తాదాత్యం పొందుతున్నాం? ఈ దేహంతో చచ్చిపోయిన తర్వాత పుడతాం, మళ్ళీ అప్పుడు దేహం వస్తుంది. అప్పుడేమొస్తుంది? దేహం వస్తుంది. అప్పుడు ఆ దేహంతో మళ్ళీ మీరు కలిసి ఉంటారు కదా, అప్పుడు ఆ దేహమే నేను అనుకుంటారు. ఇంకా మీరు సాధించేది ఏంటన్నారు? మీ ఆలోచనలు, మీ పనులు, మీరు కాని దేహం చుట్టూరు తిరుగుతూ ఉంటాయి అంతే కదా. మీ ఆలోచనలు, మీ పనులు, మీ కోరికలు, మీ కాని దేహం చుట్టూరు, మీరు కాని దేహం చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. ఆ దేహం మళ్ళీ కొంతకాలం బతుకుతుంది, చచ్చిపోతుంది, ఇంకో దేహం వస్తుంది. వీటివల్ల మీకు ప్రయోజనం ఏమిటారు? ఈ దేహాలు చచ్చిపోయి కొత్త దేహాలు రావటం వల్ల మీరు వచ్చి సాధించేదేమిటి? దానివల్ల ఏమైనా ఆత్మజ్ఞానం వస్తుంది? దానివల్ల ఏ శరీరం ఉంటే ఆ శరీరాన్ని పట్టుకుని మీ అహంకారం తిరుగుతూ ఉంటుంది. అసలు దేని నాశనం చేయాలి, దాన్ని నాశనం చేయాలి, కానీ దేహాలు ఏం చేస్తాయి? దేహాలు ఏం చేయలేవు. అంటే ఇక్కడ సబ్జెక్ట్ అర్థం చేసుకోమంటున్నాడు. అది నీ లోపలటువంటి సత్యాన్ని నీకు అనుభవంలోకి వచ్చే వరకు అసత్యం నీకు సత్యంగా కనిపించడం మానదు, నువ్వు మోహంలో పట్టడం మానవు. సర్వేషు భూతేషు అంటే నీకు జీవకోటి పట్ల సమాన భావం కలిగి ఉండాలి. అంటే రాగద్వేషాలు ఉండవు. రాగ అసలు ఇంకోటి మీకు ఎక్కడే ఇష్టం లేదని కాదు, అలా కూర్చోండి, మీరేం సాధన చేయకండి. మీకు ఎక్కడా ఇష్టం లేదనుకోండి, ఎక్కడా అయిష్టం కూడా లేదనుకోండి, మీ మనసు ఎక్కడికైనా నడుతుందేమో చూడండి. మీరు అలా కూర్చొని కదలకండి, కాళ్ళు కదపొద్దు, చేతులు కదపొద్దు, మీరు అసలు సాధన అసలు చేయొద్దు, దేవుణ్ణి స్మరించొద్దు, మీరు అలాగే ప్రశాంతంగా కూర్చోండి. మీకు ఎక్కడ లోకంలో సృష్టిలో ఎక్కడ ఇష్టం లేదనుకోండి, అయిష్టం కూడా లేదనుకోండి, మీ మనసును కదలమన్న కదలదు ఎక్కడికను, కదలమని అడగండి, మీరు కదలమని మీ మనసును. ఎవరింటికి వెళ్ళి చూసినా, ఏ దేశం వెళ్ళి చూసినా ఏముంది ఈ లోకంలో ఇష్టాలు అయిష్టాలు తప్పించి ఏమి? ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 పార్టీలు అండి. మన మన ప్రధానమంత్రి అంటున్నాడండి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక నా గవర్నమెంట్ లో అవినీతి ఏ గవర్నమెంట్ లో లేనమాట నిజమే. ఆ మామూలు అవినీతి కాదు, అట్టమోస్ట్ అవినీతి. నా మంత్రి దేశానికి స్వతంత్రం వచ్చాక నా మంత్రి వరకు అవినీతి కరప్షన్ పెరిగిపోయింది, నల్లధనం బ్లాక్ మనీ పెరిగింది. ఆయన చెబుతున్నాడు నల్లధనం పెరిగిపోయింది, కరప్షన్ పెరిగింది. అయితే నేను ఏం చేయగలను? అన్ని డిపార్ట్మెంట్ గురించి నాకు తెలియదు. ఆ మినిస్టర్ ఏదో నేను చెబితే నమ్ముతున్నాను, ఏదో అనుకుంటున్నాను. మరి నా మినిస్టర్ నేను నమ్మకపోతే ఎలా, రోజు ఎలా వెళ్తే నాకు అంటున్నాడు పాపం. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ నేను ఎక్కడ చూడగలను? వాళ్ళేమో వాళ్ళు తప్పుదో నన్ను పట్టిన చేస్తున్నారు, జాగ్రత్తగా చేసుకోండి అని చెబుతున్నాను. అన్ని డిపార్ట్మెంట్ చూసేంత తెలివి తెలివితేటలు కూడా నాకు లేవు. మరి ఏ మినిస్టర్ని నమ్మకుండా రోజు ఎలా వెళుతుంది? అసలు మీకు ఇప్పుడు ఇంట్లో ఎవరైనా నమ్మకపోతే మీకు రోజు ఎలా వెళ్తుంది అసలు? అలాగే మినిస్టర్ని నమ్ముతున్నాను, వాళ్ళని మాయ చేసేసి తినేస్తున్నారని నేనేం చేయగలను? ఏంటంటే నేను దిగిపోతాను, ఎవరో పెట్టుకు సమర్థం పెట్టుకుంటే పెట్టుకోమంటున్నాం. ఆ సోనియా గాంధీ కొడుకున్నాడు ఆయన పెట్టుకోమంటున్నాం, అదేమో ప్రస్తుతం మేము చేయలేమని అదంత అందరూ మరి నేనేం చేయాలంటున్నాడు. నా కొడుకు నేను ప్రస్తుతం మేము చేయలేము, తగా చూడవచ్చు, ప్రస్తుతానికి మేము పరిపాలన చేయలేమని వాళ్ళు అంటున్నారు. నా ప్రభుత్వంలో అవినీతి అన్న మాట నిజం, బ్లాక్ డబ్బు అన్నమాట నల్లధనం అన్నమాట నిజం. మినిస్టర్ నమ్మకుండా రోజులు ఎలా వస్తాయి? నమ్మాలి, నమ్మి చూసుకోవాలి. చూసుకోవడానికి నాకు టైం లేదు, నమ్మాలి. అసలు నమ్మకపోతే రోజు ఎలా వస్తుంది? మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒకరినొకరు నమ్ముకోవాలి మీరు కదా. నమ్మాలి, నమ్మి చూసుకోవాలి మనం, అది కరెక్టే. నమ్మాలి, చూసుకుంటా ఉండాలి, అది సరిగ్గా పని చేస్తున్నాడు లేదు, అది నాకు టైం దొరకటం లేదు, ఇంకా నేనేం చేస్తాను, అందరూ నన్ను మాయ చేసేస్తున్నారు అంటాడు. మీరు ఒక్కరే నీచుపరుడుగా ఉంటే సరిపోదు కదా, మిగతా వాళ్ళందరినీ నీచుపరుడుగా ఉంచాలి కదంటే మరి ఒంటరైపోతున్నాను, ఆ సమర్థత నాకు లేదంటున్నాడు. ఆయనకి విమర్శించడం అనవసరం అనిపిస్తాను, అంత సమర్థత నాకు లేదు, అందరినీ కంట్రోల్ చేయలేకపోతున్నాను. మరి ఎవరిని నమ్మకపోతే పనులు ఎలా అవుతాయా? నమ్మాలటండి, నమ్మాలటండి, నమ్మినా మనం చూసుకోవాలట. ఆ చూసుకోవడానికి నాకు టైం సరిపోవటం లేదు. ఎన్ని డిపార్ట్మెంట్లను చూడగలను? ఎంతమందిని కాపలా కాదుగలను? అంటే నీకు ఈ మాటలు కాలక్షేపాలను చెప్పటం లేదు. నిన్ను నన్ను మీరు అసమర్థులు అనుకున్నా జరిగేది ఇంతే, నేను నన్ను దింపేసుకుంటే దింపేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. నేను మీరు నన్ను అసంబద్ధులు అనుకుంటే అనుకోండి, జరిగేది ఇది. నన్ను ఇంటికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఆ మాట్లాడే మాటలు సరళంగా ఉన్నా అందుకు చెబుతున్నాను మీకు. నేను ఇక్కడ ఎక్కడున్నప్పుడు అన్ని పోతా అంటే ఇష్టాయిష్టాలు పెంచుకుంటే నీకు పొల్యూట్ మనసు పాడవుతుంది, మనసు మురికి చేసుకోకుండా ఇష్టాయిష్టాల వల్లే మురికి అవుతుంది. అంచేది నీకు ఇష్టాయిష్టాలు లేకపోతే ఈ మనసులో హెచ్చుతగ్గులు లేకుండా ఉంటే నీకు సమాన బుద్ధి కలిగితే అప్పుడు నా పట్ల నీకు భక్తి కలుగుతుంది, అప్పుడు నా పట్ల నీకు విశ్వాసం కుదురుతుంది, నాకు భక్తి కలుగుతుంది. ఆయన సంబంధించిన కథలు వినాలి మనం, భగవంతుడికి సంబంధించిన కథలు వినాలి, ఆయనకు సంబంధించినటువంటి చరిత్ర చదవాలి, ఆయన సంబంధించిన మాట ఆయన చెప్పిన మాటలు మనం వింటూ ఉండాలి. ఆయన చెప్పి మన అహంకారాన్ని మన మనస్సును పక్కన పెట్టేసి ఆయన చెప్పిన మాటలు వింటూ ఉండాలి. శ్రవణం చేయగా చేయగా ఆయన పట్ల మనకు భక్తి కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే ఆయన ఉడదంగిలోకి మనల్ని తీసుకెళ్తున్నాం, ఆయనకి మనకు దూరాలను తగ్గిస్తున్నాం, ఆయనకి మనకి యుక్త సేవి లగ్వాషి అత వాక్కాయ మానస జ్ఞానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. యుక్త సేవి లగ్వాషి భోజనం ఎక్కువ తినేయొద్దు అంటున్నాడు. మీరు ఆ భోజనాలు చేస్తున్నారు కదా ఎక్కువ తినేయొద్దు అంటున్నాడు. మనం ఎక్కువ తినేస్తున్నాం. ఎక్కువ కాలం బతుకుతాయంటే గవర్నమెంట్ బాధపడుతున్నారు. అంటే 80 ఏళ్ళు దాటాక మనం పనులు చేయలేం, తినేస్తాం. అంటే పని చేసి తినేసి నోర్లు పెరిగిపోతున్నాయి, పని చేసి చేతులు తగ్గిపోతున్నాను. మరి అందరం 100 ఏళ్ళు బతికేస్తుంటే మరి 100 ఏళ్ళు వరకు పని చేయలేరు కదా, తినడం తినేస్తా ఉంటారు. అంటే తిండి సరిపడే తినండి. అంటే మన దగ్గర అంటే ప్రమాద సరిపడే తింటాం, రుచిగా ఉంటే ఎక్కువ తినేస్తాం. మనం సరిపడే తింటాం కాబట్టి రుచే ప్రమాదం. ఆ రుచిగా అంటే ఎక్కువ తినేస్తాం మనం. అంచేత భగవంతుడు ఏం చెబుతున్నాడంటే మీకు సాధన గొప్పదైపడే మాట, మీరు కంచాలను సరిపడి తినేసి మంత్రాలను సరిపడి పడుకోకండి, చాలా తక్కువ తినండి, ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండండి, చాలా తక్కువ తినండి, ఏమండి ఎక్కువ తినవద్దు, యుక్తంగా తినండి. అంటే మీ శరీరం ఎంతవరకు భరించగలదో అంతవరకు తినండి. మీ శరీరం కూడా గురివే, కొంత తినేటప్పటికి సరిపోతుందని మీ శరీరం చెబుతుంది. శరీరం చెప్పినా కానీ రుచిగా ఉందని ఎక్కువ తినేస్తారు. దానివల్ల ఏంటంటే బ్రెయిన్కి వెళ్ళి రక్త సప్లై తగ్గిపోతుంది. మీకు ఎక్కువ తినేస్తాం అనుకోండి, మన బ్లడ్ అంతా పొట్ట చుట్టూరు జరుగుతుంది, మెదడుకి వెళ్ళవలసినటువంటి రక్తం తగ్గిపోతుంది, రక్త ప్రవాహం తగ్గిపోతుంది, అది వెంటనే నిద్ర వచ్చేస్తుంది, మగత వచ్చేస్తుంది. ఏదైనా చదివినా అర్థం కాదు. అంటే సరిపడే తినండి, ఎక్కువ తినే దూరికి దేహం నిలబెట్టడానికి సరిపడి తినండి. అంటే లగ్వాసి సరే రోజు గంట సేపు ఏకాంతంగా ఉండమంటున్నాడు భగవంతుడు. జనంతో కలిసి ఉండకండి, ప్రతిరోజు మీ ఇంటికాడే ఓ గంట సేపు ప్రశాంతంగా కూర్చోండి. మీ ఇంటికాడే ఏదో గదిలో మీ ఇంటికాడ ప్రశాంతంగా కూర్చోండి, ఓ జనంతో తిరిగేయకండి. అస్తమాన జనాన్ని వేసుకు తిరగకండి. మీరు రోజు ఒక గంట సేపు అయినా మీరు ఏకాంతంగా కూర్చోండి. ఎంచదండి ఏకాంతంగా కూర్చోవడం మీరు మీ మనసులో ఏముందో మీకు తెలుస్తూ ఉంటుంది. మీ మనసుతోటి మనసును చూసుకోండి. ఏమంటున్నాడు భగవంతుడు ఇక్కడ, మీ మనసుతోటి ఇంకో వాళ్ళ మిమ్మల్ని ఎలా చూస్తున్నారో అలా చూసుకోకండి. మీరు ఇతరుల మిమ్మల్ని ఎలా చూస్తున్నారో అలా చూసుకోకండి. మీ మనసుతోటి మీ మనసును చూసుకోండి, ఏకాంతంగా కూర్చోండి. మీ మనసులో ఏముంది, మీ స్వభావం ఎలా ఉంది, మీ పద్ధతులు ఎలా ఉన్నాయి, మీరు అని మీ మనసులో మీ మనసుతోటి మీ మనసులో ఏముందో మీ మనసుతో చూసుకోండి. అవి మీ బలహీనతలు తెలుస్తూ ఉంటాయి. రోగం తెలిసాక దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అసలు రోగమే తెలియకపోతే మనం మందులు వాడం కదా. అంటే మీ మనసుతోటి మీ మనసు మీ మనసులో ఉన్నదాన్ని మీ మనసుతో చూసుకోండి. చూసుకుని మీ బలహీనతలు ఏంటో ఏకాంత భాషలో తెలిస్తే 10 మందిలో కూర్చున్నప్పుడు తెలియదు. 10 మందిలో కూర్చున్నప్పుడు ఏకాంతంగా కూర్చుని రోజుకు ఒక గంట సేపు అయినా మీరు ఎక్కడికో అడవికి పారిపోక్కర్లేదు, ఎక్కడో బదరికి పారిపోక్కర్లేదు. మీ ఇంటికాడో గంట సేపు ఏకాంతంగా కూర్చోండి. మీ మనసులో ఏం జరుగుతుందో పరిశీలించుకోండి. పరిశీలించుకుంటే మీ బలహీనతలు ఏంటో మీకు తెలుస్తూ ఉంటాయి. మీ లోపల వాసనలు తెలుస్తూ ఉంటాయి, లోపల కోరికలు తెలుస్తూ ఉంటాయి, మీకు మీకున్న అలవాట్లు ఏంటో మీకు తెలుస్తూ ఉంటాయి. ఎదట వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారో అలా మీరు చూసుకోకండి, మిమ్మల్ని మీరు చూసుకోండి ఏకాంతంగా కూర్చొని. మిమ్మల్ని మీరు ఏకాంతంగా కూర్చొని చూసుకోండి. ఇక్కడ ఎక్కడున్నా మనం యుక్త సేమి లగ్వాషి వాక్కాయ మానస, మీరు మనసుతోటి మనకు పుణ్యం తెచ్చినా పాపం తెచ్చినా ఈ మూడే. ఏంటి, శరీరం ఒకటి మనసుతోటి వాక్కోటి, శరీరం ఒకటి మనసుతోటి వాక్కోటి. భగవంతుడు ఇచ్చాడు కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించకండి, జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మీ శరీరం ఉందనుకోండి ఎప్పుడైనా కాలి బూడిద అయిపోయింది, కాలిస్తే బూడిద అవుతుంది, కప్పెడితే మట్టి అవుతుంది. ఆ శరీరాన్ని కూడా మీరు ఊరికే దుర్వినియోగం చేయకండి, అవసరమైన పనులు చేసుకోండి. ఇతరుల గొడవలోకి ప్రతిదానికి వెళ్ళి కలగ చేసుకోకండి. మీ శరీరం ఇచ్చాడు కదా భగవంతుడు, ఆ శరీరంతో మీకు అవసరమైన పనులే చేసుకోండి, అవసరమైన సాధన చేసుకోండి. మీకు నోట్లో నాలుగు ఉందని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు, ఏ మాట మాట్లాడాలో, ఏ మాట మాట్లాడకూడదు అని యుక్తంగా మాట్లాడండి. మీరు సరిపడి మా అలా ఆంజనేయ స్వాములు ఆ గుణం ఉంది. మీకు ఆంజనేయ స్వాములు మన రామాయణంలో వస్తారు కదా ఆంజనేయ స్వామి, మాట ఎంతవరకు చెప్పాలి, ఎంత పొందిగ్గా చెప్పాలి, ఎక్కడి వరకు చెప్పి ఆపు చేయాలి, ఫాల్ట్లెస్ లాంగ్వేజ్ మాట్లాడతాడు. ఆ లాంగ్వేజ్ మాటలు మాట్లాడేప్పుడు ఒక పొరపాటు మాట ఉండదు, ఒక అపస్వరం ఉండదు, ఏముండదు, ఒక అపస్వరం ఉండదు. ఆయన జడ్జిమెంట్ కరెక్ట్ జడ్జిమెంట్ దాని చేస్తాము. ఈ రాముడు లక్ష్మణ్ అంతకుముందు చూడలేదు కానీ జడ్జిమెంట్ చూడండి, ఏంటి మీ ముఖాలు రాజుల ముఖాల్లో కనిపిస్తున్నాయి, వేషాలు బ్రాహ్మణ వేషాల్లో కనిపిస్తున్నాయని కనిపెట్టేశాడు. ఏంటి మీ వేషాలు, మీ ముఖాలు చూస్తే రాజుల ముఖాల్లో కనిపిస్తున్నాయి, ఆంజనేయ స్వామి కనిపెట్టేశాడు, అది కరెక్ట్ జడ్జిమెంట్. వేషాలు చూస్తే బ్రాహ్మణ వేషాలు తిరుగుతున్నారంటే, ముఖాలు చూస్తే రాజుల ముఖాలు మీయే అంటే కనిపెట్టేశాడు కదా, ఇది కరెక్ట్ జడ్జిమెంట్. మరి రాజుల ముఖాలు వేషాలు చూస్తే బ్రాహ్మణుల కింద కనిపిస్తున్నారు మీరు అని ఫాస్ట్నెస్ భాష మాట్లాడతాడు. మనం ఎవరు లేనప్పుడు మనకు మనమే పరిచయం చేసుకోవాలి కదా, అప్పుడు ఆంజనేయ స్వామి ఎవరు లేనప్పుడుగా ఆయన ఆయనే పరిచయం చేసుకున్నాడు. ఎవరు? రామ లక్ష్మణ్ తోటి. ఆ లక్ష్మణుడు ఏం చేశాడంటే, మాట పూర్తి చేయకుండా నిన్ను మాకు పరిచయం చేసుకున్నావు, నేనెవరో నీకు పరిచయం చేస్తాం లక్ష్మణ్ మొదలెడితే అలా కాదు. వాడు మాట్లాడేది పూర్తిగా మనం వినాలి, మధ్యలో అడ్డపడకూడదు. లక్ష్మణ మీరు ఏదైనా చెబుతాను నేను వినాలి, మధ్యలో అడ్డపడకూడదు. తర్వాత క్వశ్చన్ ఓవర్ ఉంటుంది, తర్వాత మీరు ప్రశ్న అడగొచ్చాం. లక్ష్మణ వాడు మాట్లాడుతున్నాడు, మారుతి మాట్లాడుతున్నాడు, మనం విందాం, మన మాట పూర్చని తర్వాత నువ్వు చెబుది కదా, మనల్ని పరిచయం చేసుకుంది కదా. ముందు వాడు ఇన్ఫర్మేషన్ చెబుతున్నాడు, వాడి గురించి సుగ్రీవుడు మంతిందని చెబుతున్నాడు, ఏదో చెబుతున్నాడు. వాడి భాష సౌందర్యం చూడు, వాడి భాషలోని అందాలు చూడు, ఎక్కడో ఒక పొరపాటు మాట్లాడుతున్నాడేమో చూడు, ఎక్కడో ఉద్రేకపడి ఏదైనా మాట్లాడుతున్నాడేమో చూడు. నువ్వు చెబుది కానీ కంగారు పడి కానీ పూర్తి చేయను. సరే ఇన్ఫర్మేషన్ రెండో పక్షం, ఆడు మాట్లాడే భాషలో ఉన్న సౌందర్యం చూడు లక్ష్మణ, ఎందుకు నువ్వు అలా తొందరపడతావు అంటే ఫాల్ట్నెస్ లాంగ్వేజ్. ఇక్కడ ఏమంటున్నాడు, నీ శరీరం ఉంది నీకు, మనస్సు ఉంది, మాట ఉంది, ఈ మూడు ఉన్నాయి మీకు తెలుస్తున్నాయి కదా. మనకు పుణ్యం సంపాదించి తెచ్చి పెట్టినా పాపం సంపాదించి పెట్టినా ఈ మూడే చేస్తాయి. అయితే మూడాటిని జాగ్రత్తగా ఉపయోగించుకో. నోట్లో నాలుగుని కూడా నువ్వు ఎంతవరకు మాట ఆన్ చేస్తావు, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనేటువంటి నీ వాక్ నియమించుకో, శరీరాన్ని నియమించుకో. ఎక్కువ తినకో, ఎక్కువ తింటే నీ శరీరం నీ స్వాధీనంలో ఉండదు. శరీరాన్ని స్వాధీనంలో పెట్టుకో, మనస్సును స్వాధీనంలో పెట్టుకో, మాటను స్వాధీనంలో పెట్టుకో. ఈ మూడాటిని జాగ్రత్తగా ఉపయోగించుకుంటావు. నీవు ఈ మూడాటిని పాడు చేసుకోకు, జాగ్రత్తగా ఉపయోగించు వాటిని. మీ ఇంటికి చుట్టాలు వస్తే మీరు దేనితో కాసిస్తారు, కాఫీ గ్యాస్ తోటి కాసిస్తారు, లేదా పిడకలు పెట్టి కాసిస్తారు, అంతే రూపాయి కాగితాలు పెట్టి కాసిస్తారా? మీ అందరి దగ్గర 1000 రూపాయలు కాగితాలు అనుకోండి, 1000 రూపాయలు కాగితాలు పెట్టి కాఫీ కాసిస్తారా, పిడకలతో కాసిస్తారా, లేదా గ్యాస్ తోటి కాసిస్తారు? మీ ఇంటికి ఎవరైనా కాఫీకి ఇస్తే 1000 రూపాయలు పెట్టి మన్ని 1000 రూపాయలు మంట పెట్టి కాఫీ కాసిస్తే ఎలా ఉంటుందో, నీ శరీరాన్ని నీ మనస్సుని నీ మాటను పాడు చేసుకుంటే అంత ఎలాగుంటుంది. నీ శరీరాన్ని నీ మనస్సుని 1000 రూపాయలు పెట్టి పొయ్యిలో పెట్టి వాటిని కాల్చి కాఫీ కాసేవి ఎలా ఉంటుందో, నీ శరీరాన్ని నీ మనస్సుని నీ వాక్కును అవసరం లేని విషయాలు ఖర్చు పెట్టుకుంటే అలాగంటుంది. డబ్బు ఎలా వేస్ట్ అవుతుంది, అలా కాల్ చేస్తేనే ఇది కూడా అంతే. నీ శరీరాన్ని వాక్ని మనస్సుని పుణ్యం తెచ్చిన అయ్యే చేస్తాయి, పాపం తెచ్చిన అయ్యే వస్తాయి. వాటిని ఉన్నాయి కానీ నీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోకు, జాగ్రత్తగా ఉపయోగించుకో. దీనికి సామెత ఉంది, డబ్బు సంపాదించడం కంటే డబ్బు సద్వినియోగం చేయడం కష్టమని. డబ్బు సంపాదించడం కంటే ఆ ఉన్న డబ్బును సద్వినియోగం చేయడం కష్టమని ఒకటి సామెత ఉంది. అలాగా మనం చిన్న అన్నం కంటే దాన్ని జీర్ణం చేసుకోవడం కష్టం. అంటే ఎంతవరకు జీర్ణం అవుతుందో అది చూసుకోండి. జనరల్ గా మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ తినేస్తాం మనం. మామూలుగా ఇంటికి వెళ్ళి మనం చూసుకుంటే మనం తినే అన్నం మన దేహానికి అవసరమైన దానికంటే ఎక్కువ తినేస్తున్నాం. ఎక్కువ తినేస్తున్నామని మనకు తెలియదు, కానీ ఎక్కువ తినేస్తున్నాం. అది జాగ్రత్తగా ఉండండి. మాటకాడు జాగ్రత్తగా ఉండండి, తిండికాడు జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఆ శబ్దం మనసులో, మీ మనసులో ఎటువంటి తలంపులు వస్తున్నాయో చూసుకుంటా ఉండండి. మీరు ఇంటికాడికి వచ్చినప్పుడు తలంపులు వస్తాయి కదా, చెడు తలంపులు వస్తున్నాయా మంచి తలంపులు వస్తున్నాయా? లేకపోతే పాడు బుద్ధి వస్తుందా మంచి బుద్ధి వస్తుందా? మనకి పాడైపోయి బుద్ధి వస్తుందా బాగుపడే బుద్ధి వస్తుందా అని చూసుకోండి. మీరు ఏకాంతం వాసంగా కూర్చుని 10 మందిని వేసుకుని కూడా తిరక్కండి రోజుని. మీరు ఏకాంత వాసంగా కూర్చుని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. అర్జున, నీ మనసులో ఉన్నదాన్ని వచ్చి ఎవరితో వస్తారో, నీ ఇంట్లో వాళ్ళకి మటుకు నీ మనసులో ఏముందో నీకు తెలుస్తుందా? నీ మనసులో ఉన్నదాన్ని మనసుతోడు చూసుకో. నీ పక్కింటోడికి ఏం తెలుస్తుంది నీ మనసులో ఏముందో? అయితే నీ అంతకు నువ్వే దాన్ని మనసులో ఏం జరుగుతుందో నీ మనసుతోడు చూసుకో. ధ్యానయోగ పరో ధ్యానయోగం అలవాటు చేసుకో. ఆ మౌనంలో తర్వాత ఇంకోటి, మీకు ధ్యానం అలవాటు లేకపోతే జపం ఎక్కువ చేసినా ధ్యానం వచ్చేస్తుంది. జపం ఎక్కువగా చేస్తే అది ధ్యాన స్థితికి దాడి చేస్తుంది. ఈ ధ్యానాన్ని అలవాటు చేసుకోండి. మీరు ధ్యానాన్ని అలవాటు చేసుకోండి. ఈ మధ్యన ఎవరో పత్రి గారు ఎవరో ఉన్నారంట కదా, ప్రాణాయామం నేర్పారంట కదా, ఎవరో నేర్పారు ఈ మధ్యన ఎవరో చెప్తున్నారు మన జిల్లాలో. పత్రికారు నేను కూడా మన పెళ్లికి వచ్చారు చూశాను. పత్రికారు నేను చూశానండి, ప్రాణాయామం నేర్పారని నేను చెప్పాను. నేను ఎప్పుడు నేర్చుకోలేదు రండి ప్రాణాయామం అంటే, అది ఇంట్రెస్ట్ లేక. ప్రాణాయామం అంటే గాలి లోపలికి వెళ్ళటం బయటకు రావడం చూసుకుంటా ఉంటాను. ఇలా ప్రాణగతిని చూసుకుంటా ఉంటారు. దానికి కుంభకం రేచకం ఉంది. ఒక అమ్మాయి చెప్పింది, అమ్మాయి బీఎస్సీ ఏదో చదువుతుంది, వాళ్ళ ఇంటికి పత్రికారు వచ్చారట ఒకసారి. అక్కడ రమణ మహర్షి పటం ఉందట, పత్రికారు భోంచేసి చోట అక్కడ రమణ మహర్షి పటం ఉంది. ఈ రమణ మహర్షి ఎవరంటే ఇష్టం అని అడిగారట అమ్మాయిని, బీఎస్సీ చదివిన అమ్మాయిని. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ రమణ మహర్షి పటం, ఈ రమణ మహర్షి పటం మీ ఇంటికాడ ఉంది కదా, ఎవరికంటే ఇష్టం అంటే, నేనేమి రమణ మహర్షి అని రామకృష్ణ పరమహంస అటువంటి ఇష్టాలు నాకేమి లేవండి, నేనే చదువుకునే అమ్మాయిని, మా నానమ్మకి బాగా ఇష్టం ఈ రమణ మహర్షి అంటే అందుకే ఆవిడ ఫోటో పెట్టుకుందన్నారు. అప్పుడు వెంటనే పత్రిక గారు అన్నారట, ఈ రమణ మహర్షికి పునర్జన్మ వచ్చింది నీకేమన్నా తెలుసా? ఆయన బ్రాహ్మస్థితి పొందలేదు, మళ్ళీ జన్మ వచ్చేసింది, కనుక జన్మ కూడా మీకు తెలియదేమో అన్నారంట. ఎవరితోటి? ఆ బీఎస్సీ చదివి అమ్మాయితోటి. ఆ బీఎస్సీ చదివి అమ్మాయి ఉందట, ఆ రమణ మహర్షి గారికి పునర్జన్మ వస్తే రాకపోతే ఆగడం లేదు, మీరు రాకుండా మీరు ఇంకోసారి పుట్టకుండా మీరు చూసుకోండి అందట. ఇంక మాట పడుతుందట, రమణ మహర్షికి జన్మ వచ్చిందని మీరు చెబుతున్నారు. అసలు నాకు రమణ మహర్షి గురించి ఒకవేళ మీరు చెప్పింది నిజమో అబద్ధమో నాకు తెలియదు, రమణ మహర్షికి జన్మ వచ్చేసిందని మీరు చెబుతున్నారు. ఆ గొడవ మీకెందుకండి? మీకు జన్మ రాకుండా చూసుకోండి. మీరు మాట్లాడిన మాటలు చూస్తే మీకు జన్మలు వస్తాయని నాకు అనిపిస్తుంది, అందుకు చూసుకోండి అందట. మీరు చెప్పింది రైట్ అవచ్చు, ఒకవేళ రమణ మహర్షికి జన్మ వచ్చే రావచ్చు, మీరు జన్మ లేకుండా మీరు చూసుకోండి, ఆయన కూడా మీకెందుకులండి భోజనం అందట. అమ్మాయి చెప్పింది ఎంత వండర్ఫుల్ రిప్లై చూడండి. ఆయన పుడితే పుట్టవచ్చు, మీరు అన్నమాట నేను కాదంటలేదు, మీకు రాకుండా చూసుకోవాలి కదా. మీకు ఆయనకి జన్మ రా, మీరు జన్మ రాకుండా మీరు చూసుకోండి, ఆయన గొడవ ఎంచుకోలేండి. మీరు ప్రస్తుతం మీరు చేసేది భోజనం చేస్తున్నారు, మీ భోజనం మీరు కానివ్వండి అందట. తర్వాత ఆయన మాట్లాడలేదు అట. ఆయన పుట్టవచ్చు, మీరు పుట్టకుండా చూసుకోండి. ఒకవేళ మీరు చెప్పిందని అనుకోవచ్చు ఆయన పుట్టచ్చు రమణ మహర్షి గారు, కానీ మీరు మట్టికి పుట్టకుండా చూసుకోండి. మీ బిహేవియర్ ప్యాటర్న్ చూసుకోండి. మీరు ఆయన కూడా మీకెందుకు ఒకవేళ నిజంగా పుట్టింది దానివల్ల మీకు కలిసి వచ్చిందంటే మీ విషయం ఏదో మీరు ఆలోచించుకోండి, మీరు బాగుపడే విధానం ఏదో మీరు చూసుకోండి. అంటే వండర్ఫుల్ రిప్లై అది. ఆయన పుట్టొచ్చు, పుడితే పుట్టొచ్చు. ఒకవేళ మీరు చెప్పింది లేదేమో, మీరు పుట్టకుండా చూసుకోండి, అది మీకు ముఖ్యం. ఆ రిప్లై ఎంత బాగుందో చూసుకోండి, వండర్ఫుల్ రిప్లై. ముగించేస్తున్నాం. ఎక్కడున్నాం లగ్వాసి? నీ మూడేట్లని వేస్ట్ చేసుకోకు. మీ ఇంటికి ఎవరైనా కాఫీకి వస్తే రూపాయికాయతే మంట పెట్టి కాఫీ కాసేపకు. అలా టైం అలా వేస్ట్ చేస్తే నీ శరీరాన్ని మనసుని మాటను అలా వేస్ట్ చేసుకున్నట్టే. ధ్యాన యోగ పరు ధ్యానాన్ని నీ స్వభావం చేసుకోవాలి. అంటే ధ్యానం వల్ల ఏమవుతుందంటే మనసుకు నిగ్రహం వస్తుంది, మనసుకు ఆగ్రహం తగ్గుతుంది, నిగ్రహం వస్తుంది. ఎక్కువ బుద్ధుడు ఎక్కువ ధ్యానం చేసేవాడు. బుద్ధుడి దృష్టిలో పూజ అంటే ధ్యానమే, బుద్ధుడి దృష్టిలో జపం అంటే ధ్యానమే. ఆయన ఎక్కువ ధ్యానం చేసేవాడు. బుద్ధుడికి ధ్యానం ధ్యానప్రియుడు, బుద్ధుడు ధ్యానప్రియుడు, ఎక్కువ ధ్యానం చేసేవాడు. ధ్యాన యోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. మీరు వైరాగ్యాన్ని ఆశ్రయించండి. మీకు ఆత్మజ్ఞానం కావాలంటే వైరాగ్యాన్ని ఆశ్రయించండి. నిత్యం వైరాగ్యం, వైరాగ్యం సముపాశ్రిత. అంటే వైరాగ్యం ఎందుకు ఆశ్రయించమంటానంటే అది జ్ఞానానికి తీసుకెళ్తుంది. అప్పుడు ఐదు అయిపోతుంది, ముగించేస్తున్నాం, మనకు టైం లేదు, మనకు టైం తెలియటం లేదు. ఎబ్రాడ్లు అలా కాదు, గంట అంటే గంట పెట్టి ఆఫ్ చేసేస్తారు. నీకు చేదేస్తున్నాయి, నాకు చేదేస్తున్నాయి. మీరు వెళ్ళిపోతే నేను మానేస్తానంటే మీరు వెళ్ళరు. ఇంగ్లాండ్లో, అమెరికాలో, వెస్టర్న్ కంట్రీస్లో గంట కంటే ప్రసంగం ఉండదు. రామకృష్ణ మట్లంతా గంటగా ఆఫ్ చేసేస్తారు. గడియారం దగ్గర పెట్టుకుని శ్లోకంలో ఒక చరణం అయితే రెండో చరణానికి ఆఫ్ చేసి వచ్చి ఆదివారం చెప్పుకుందాం అనుకుంటారు, వదిలేస్తారు. టైం అంటే టైమే. అంటే కాలాన్ని బాగా గౌరవిస్తారు. కాలం మీద నాకు గౌరవం లేదు, మీకు గౌరవం లేదు. భగవంతుడు కూడా కాల రూపంలో ఉన్నాడు. కాలాన్ని గౌరవిస్తే భగవంతుని మనం గౌరవించినట్టే. కానీ మనకు టైం సెన్స్ లేదు, రోడ్ సెన్స్ లేదు. అందుచేత మనకి ఇక్కడ ముగించేస్తున్నాం. జ్ఞాన యోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. మీరు ఆశ్రయించండి, వైరాగ్యాన్ని ఆశ్రయించండి. వైరాగ్యాన్ని ఆశ్రయిస్తే మీరు బాగుపడతారు, శుద్ధి అవుతారే. ఇంకొక శ్లోకం చదివి ముగించేద్దాం. విద్య విశుద్ధయ యుక్తో ధృతాత్మానం వినియమ్య చ శబ్దాదీని విషయాన్ని త్యక్త్వా రాగద్వేష యూధశ్చ చ. మీరు జాగ్రత్తగా అండి, నీ బుద్ధిని శుద్ధి చేసుకో. నీ బుద్ధిని విశుద్ధ బుద్ధి సంపాదించు. అంటే శుద్ధ బుద్ధిని సంపాదించు. డిసెంబర్లో గులాబీ పువ్వులు ఎలా ఉంటాయి, నీ బుద్ధి అలా ఉండాలి. డిసెంబర్ నెలలో గులాబీ పువ్వులు ఎలా ఉంటాయో, డిసెంబర్ నెలలో గులాబీ పువ్వులు చూడాలి. మే నెలలో గులాబీ పువ్వులు కాదు, డిసెంబర్ నెలలో గులాబీ పువ్వులు ఎలా ఉంటాయో. రోజెస్ ఇన్ డిసెంబర్, డిసెంబర్ నెలలో గులాబీ పువ్వులు ఎంత బాగుంటాయో, మీ బుద్ధి అంత నిర్మలంగా ఉండాలి, అంత ఏకాగ్రంగా ఉండాలి. తర్వాత విషయాన్ని తొందరగా గ్రహించే శక్తి ఉండాలి. మనకి పరమేశ్వరుని ప్రార్థించగా తెలివైన బుద్ధిని, మంచి బుద్ధిని మనకు ప్రసాదిస్తాడు. అంటే డిస్క్రిమినేషన్, మంచి చెడ్డ విభజించుకునే బుద్ధిని భగవంతుడే మనకు ప్రసాదించాలి. అది ఇవ్వకపోతే మనకు ఏమొస్తుంది, ఏమి రాదు. అంచేత మీ ధైర్యంతో మనిషికి ఎంతో ఖరీదు ఉండాలి, మనిషికి ధైర్యం ఉండాలి. ధైర్యంతో నీ మనసును నీ ధైర్యం లేకపోతే నీ మనసును స్వాధీనం చేసుకోలేవు. ధైర్యంతో నీ మనసుని ఇంద్రియాన్ని స్వాధీనం చేసుకోవాలి. నీకు ఖరీదు లేకపోతే, నీకు పట్టుదల కనుక లేకపోతే నీ శరీరాన్ని కానీ నీ ఇంద్రియాలను కానీ మనసును కానీ స్వాధీనం చేసుకోలేవు. నీకు ధైర్యం లేకపోతే స్వాధీనంలోకి రావు. పిరికివాడు ఏది సాధించలేడు, పిరికివాడు ఏది సాధించలేడు. ఎంతో కొంత నీకు ఖరీదు ఉండాలి. ధైర్యం లేకుండా ఏమి సాధించలేవు. అంటే అన్ని నియమంగా పెట్టుకో. ఈ శబ్దాలు కొంతమందికి ఈ శబ్దాలు ఏదో లోకం గొడవ లోకవాసులు లోకం గొడవలు వింటూ ఉండాలి. కొంతమంది చెయ్యి కడుక్కుని పక్కవాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ ఎన్ని లోక గొడవలు అన్నాయి, అక్కడేం జరిగింది ఇక్కడేం జరిగింది అని చెప్పి, ఎక్కడేం జరిగింది వీడికింది కాదు, ఎక్కడే జరిగిందంటే అబద్ధం, లోకమే అసత్యమైన లోకమే అసత్యమైన అనుభూ నీకు లేని మొదలైన అక్కడేం జరిగింది ఇక్కడేం జరిగింది లోకంలో ఏం జరిగింది. లోకవాసులు ఉన్నవాళ్ళు ఆ లోకం గొడవలు చెప్పు, ఆ లోకం వాడు తప్పించింది లోకం ఒకటే నిజం అనుకుంటారు. మా శరీరానికి అతీతంగా లోకానికి అతీతంగా అహంకారానికి అతీతంగా పరతత్వం ఉండాలి మీకు తెలియదు మరని కొంతమందికి ఆ లోకవాసన ఎక్కువ ఉంటుంది. ఆ లోకవాస ఆ శబ్దం ముందు శబ్దాన్ని నిగ్రహించండి. కొంతమంది దేశంలో అన్ని గొడవలు వాళ్ళకే కావాలి, దేశంలో అన్ని గొడవ వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళు బాగుపడుతున్నారో లేదో వాళ్ళకి తెలియదు. ఆ దేశంలో అన్ని గొడవలు అదే ఫుడ్, వాళ్ళకి అదే ఆహారం. ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, కొంచెం కలహా ప్రియులు అంటారు చూడండి, అదే అర్థం. అది మీకు అటువంటి విషయాల మీద ఉన్న ఈ లోకాభిరామాన్ని లోకం గొడవలు వింటాం, ఈ శబ్దము ఈ స్పర్శ ఈ రూపము ఇటువంటి గొడవలు కాదు. బుద్ధుడికి అసలు లేవు శబ్దస్పర్శ రూపాలు, అసలు ఏమీ లేవు. నీ ఎవరి గురించి ఏంటి, మనుషులు కూడా ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళకి ఇష్టం ఉంటే ఒక రకంగా చెప్తారు, ఇష్టం లేకపోతే ఒక రకంగా చెప్తారు. ఈ మనుషులు కూడా సరే ఈ మాటలు వింటే అనవసరం, చెప్తే భగవంతుడు చెప్పి వినాలి, ఋషి చెప్పి వినాలి. కానీ ఈ మనుషులు అందరూ ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళకి ఇష్టమైతే ఒక రకంగా చెబుతారు, వాళ్ళకి ఇష్టం లేకపోతే ఒక రకంగా చెబుతారు. వాళ్ళకి ఇష్టమైతే రావణాసురుడిని కూడా రాముడు అంటారు, రాముడు అంటే ఇష్టం అయితే రాముడు రావణాసురుడు అంటారు. మీకు అర్థమవుతుంది. మన ఎవరో చెబుతున్నారండి, వాడిని చూడగలన్నాడు కౌన్ కృష్ణుడు అనుకున్నానండి, ఒక మనిషిని చూశానండి నేను, వాడిని చూడగానే కృష్ణుడు అనుకున్నానండి, ఓ నెల్లాళ్ళని అబ్జర్వ్ చేశాక తెలిసినాడు కృష్ణుడు కదా కౌన్సుడు అని. వాడు చూసేటప్పటికి కృష్ణుడు అనుకున్నానండి, తర్వాత ఆయన నెల్లాళ్ళు అబ్జర్వ్ చేశాను, ఇటు కృష్ణుడు కదా కౌన్సుడు అని తెలుసుకోవడం నెల్లాళ్ళు పట్టింది అన్నాడు. పోలీసు దేవనాడు ఎందుకో ఆడు కృష్ణుడు అయితే ఎందుకు, నీకెందుకు కౌన్సిలర్ అయితే నీకెందుకు, నీ పద నీ పని ఏదో నువ్వు చూసుకో, ఆ నిజంగా కౌన్సిలర్ అయితే నీకెందుకు, నీ గొడవ ఏదో నువ్వు చూసుకో. పోనీ ఆడు నిజంగా కౌన్సిలర్ అనుకుంటే ఆడు దూరంగా, నువ్వు దూరంగా ఉండి సరిపోతుంది, నువ్వు దూరంగా ఉండి సరిపోతుంది, నీకు ఈ గోడ ఎందుకు, నువ్వు దూరంగా ఉంటే సరిపోతుంది. మనం ఎవరిని మనం వాళ్ళు స్నేహాలు పడితే పాడైపోతాం అనుకున్నప్పుడు వాడిని విమర్శించకూడదు, మనం కొంచెం దూరంగా ఉంటే సరిపోదు. అలాగని మనం విమర్శించకూడదు వాళ్ళని, వాళ్ళు వాళ్ళ మీద ద్వేషబుద్ధి ఉండకూడదు. ద్వేషబుద్ధి ఉంటే మనం పాడైపోతాం, వాళ్ళ మీద ద్వేషబుద్ధి ఉండకూడదు, వాళ్ళని విమర్శించకూడదు. విమర్శించుకుంటే పొల్యూట్ అవుతాం మళ్ళీ, అంచేది ఉరికే దూరంగా ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఏదైనా చెప్పినా కానీ మనం ఉరికే విన్నా పట్టించుకోకుండా ఉంటే సరిపోదు. వాళ్ళ మాటలు అంటే విన్నా కానీ మన లోపల మనస్సులో తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. అటువంటి కొన్ని నేర్చుకుంటే సరిపోతుంది. వాళ్ళు ఏదో చెప్తారు కదా, అది మనస్సులోకి తీసుకోకుండా ఉంటే లోపలకు తీసుకోకూడదు. ఆ మాటలను మనం లోపలకు తీసుకుంటే మనస్సు విషపూరితం అవుతుంది. అంచేత ఈ శబ్దాలు గొడవ, ఈ శబ్దాలు గొడవ, నీకు అక్కర్లేని గొడవలు, ఈ రూపం ఒకటి, ఈ స్పర్శ ఒకటి, ఈ శబ్దాలు ఒకటి, ఈ తన్మాత్రలు అంటారు, కళ్ళు చూస్తాయి చెవులు వింటాయి, వీటిని ఇంద్రియాలు చేసే పనులకు వాటి విషయాలు తన్మాత్రలు అంటారు వేదాంత పరిభాషలో, వాటికి దూరంగా ఉండవు. ఎంచేపు వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళేమనుకుంటున్నారు, ఇటువంటి మాటలకు నీ చెవులు అప్పగించకు, నువ్వు పాడైపోతావు. నువ్వు స్లోగా స్లో పాయిజన్ అంటారు, దాన్ని ఏమంటారు, నిమ్మది ఒకరోజున విషపూరితం అవుతుంది, నీ మైండ్ స్లోగా విషపూరితం అయిపోతుంది. అంచేది ఆ గొడవలకు శబ్దాలకు సంబంధించిన విషయాల గురించి నువ్వు విడుదల పొందడానికి సాధన చేసి విడుదల పొందు. తర్వాత నీ మనసులో రాగద్వేషాలు పుట్టినా ఒక రాగద్వేషాలన్నా కామక్రోధాలన్నా ఒకటే, రాగద్వేషాలన్నా ఈ రాగద్వేషాలన్నా కామ మలమూత్రం లాగి జంటలు. మలమూత్రాలు ఎటువంటియో, మలమూత్రాలు ఎటువంటి ఎటువంటి రాగద్వేషాలు ఒకటి, ఇష్టాలు అయి ఇష్టాలు ఒకటి, తర్వాత ఏమో ఇంకోటేదో మనం ఇష్టాలు అయి ఇష్టాలు ఒకటి, రాగద్వేషాలు ఒకటి, తర్వాత ఇవన్నీ జంటలు. ఇవన్నీ అంటే ఈ జంటలు అంచేది, రాగం ఉన్నా నీ మనసు బహిర్ముఖం అవుతుంది, ద్వేషం ఉన్నా బహిర్ముఖం అవుతుంది. ఇంకోటి అర్థం చేసుకోండి, మీరు భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడంటే, ఒక మనిషిని ద్వేషించడానికి తగిన కారణాలు మీకు ఉన్నాయనుకోండి, అనుకోండి మరి కారణాలు ఉన్నాయి, ఆ మనిషిని ద్వేషించడానికి తగిన కారణాలు మీ దగ్గర ఉన్నాయి. ఆ కారణాలు ఉన్నప్పటికీ మీరు ద్వేషించకుండా ఉంటే ఎప్పుడు భగవద్ అనుగ్రహాన్ని మీరు పాత్రలు అవుతారని. మీరు బాగా సబ్జెక్ట్ ఫాలో అవ్వండి. మీరు ఒక మనిషిని ద్వేషించడానికి మీ కారణాలు, కానీ ఆ కారణాలు కూడా నిజమవచ్చు. బాహ్యంగా మనిషిని ద్వేషించడానికి తగిన కారణాలు ఉండొచ్చు, బాహ్యంగా మీరు అనుకున్న కారణాలు కూడా నిజమై ఉండొచ్చు. అయినప్పటికీ మనకు అక్కడ ద్వేషబుద్ధి కలగకుండా ఉంటే అప్పుడు భగవంతుడి దయకి మీరు పాత్రలు అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. మనం కావండి, ఎక్కడ సృష్టిలో ఎక్కడ మీకు మమకారం లేదనుకోండి, అయితే ఎక్కడ అటాచ్మెంట్ లేదనుకోండి, ఎక్కడ అటాచ్మెంట్ లేదనుకోండి, ఎక్కడ మమత లేదనుకోండి, మీకు అహంత కానీ మమత కానీ మీకు మమత ఎక్కడా లేదనుకోండి, అసలు మీకు సాధనతో పని లేకుండా మీ మనస్సు హృదయంలోకి అణిగి హృదయంలోకి వెళ్ళి అణిగిపోతుంది. మీకు ఎక్కడ మమత లేదనుకోండి, ఎక్కడ మమకారం లేదనుకోండి, ఎక్కడ అటాచ్మెంట్ లేదనుకోండి, తర్వాత మన ఇంట్లో వాళ్ళ పట్ల కూడా మనం డ్యూటీ చేయాలి, కానీ ఎవరి గురించి దెంగ పెట్టుకోకూడదు. అంటే మన శరీరానికి ప్రారంభం ఎలా ఉందో ఇంట్లో వాళ్ళ శరీరాలకు కూడా ప్రారంభం ఉంటుందని, ఇంట్లో వాళ్ళ శరీరాలకు కూడా ప్రారంభం ఉంటుందండి. మనం ఏదైనా మంచి చెప్పవచ్చు, వాళ్ళ దేహ ప్రారంభాన్ని బట్టి వాళ్ళు ఉంటారు, మన దేహ ప్రారంభాన్ని బట్టి మనం ఉంటాం. అంటే ఇంట్లో వాళ్ళ పట్ల డ్యూటీ చేయాలి, కానీ అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. కుటుంబ సభ్యుల పట్ల కూడా డ్యూటీ చేయాలి, కానీ అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ మిజరీ, ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్, ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ సారో, ఇట్ ఈజ్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ ఎవ్రీథింగ్ దట్ ఈజ్ నాన్ సెన్స్. మీకు ఎక్కడ మమకారం లేదనుకోండి, సృష్టిలో ఎక్కడ మమకారం లేదనుకోండి, మీ మనసులో కదలమని అడిగితే మీరేం మనస్సు నిగ్రహం అక్కర్లేదు, మనో నిగ్రహాన్ని మీరు సాధన చేయక్కర్లేదు. అసలు మనస్సును కదలమని అడిగితే ఎక్కడ కదలదు. నేను కదలనని చెబుతుంది, నాకు పని ఏంటి నేను కదలనని చెబుతుంది. మీకు ఎక్కడ మమకారం ఉంటే అక్కడ మనసు పరిగెడుతుంది, మమకారం లేని చోటు మనసు ఎక్కడికి కదలదు. మీరు కదలమని అడిగినది కదలదు, మీరు జపాలు చేసి ధ్యానాలు చేసి దాన్ని నిగ్రహించుకో, అక్కడ నువ్వు వెళ్ళిపో కదులు అటు ఇటు కదులు అడిగినది కదలదు, కదలవలసిన పని దానికి లేదు. అంటే మీ మనస్సు ఎక్కువ చలిస్తానంటే మీకు ఎక్కడో మమకారం ఉంది అంతే కదా. మన శరీరానికి జ్వరం వస్తామంటే ఎక్కడ దోషం ఉందని అర్థం. ఏదో కారణం ఉంది, ఏదో కారణం లేకుండా మన శరీరానికి జ్వరం రాదు. అలాగే మీ మనస్సు చలిస్తానంటే దానికి ఏదో కారణం ఉండాలి, దానికి ఎక్కువ మమకారమే కారణం. అంచేది మీకు ఇష్టం ఉన్నా మనస్సు చలిస్తుంది, అయిష్టం ఉన్నా మనస్సు చలిస్తుంది. మీకు ఎక్కడన్నా ఎక్కువ ఇష్టం ఉన్నా మీ మనస్సు అక్కడికి వెళ్ళిపోతుంది, అయిష్టం పెట్టుకున్నా అక్కడికి వెళ్ళిపోతుంది. అర్జున నువ్వు బట్టిగా సాధన చేసి ఏకాంత నివాసం చేసి సత్పురుషు సహవాసం చేసి సద్గ్రంథాలు అధ్యయనం చేసి తర్వాత నువ్వు జపతపాలు చేసి ధ్యానాలు చేసి ముందు రాగద్వేషాల నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయి. నీ శక్తివంతం లేకుండా నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు చేసే ప్రయత్నమే నా దయ కింద మారిపోద్దు. మీరు కంగారు పడద్దు, వస్తుందో రాదో కంగారు పడద్దు. మీరు చేస్తున్న ప్రయత్నమే నా అనుగ్రహం మీకు మారిపోతుంది. మీ చేతిలో ఉన్న పని మీరు చేయండి, నా చేతిలో ఉన్న పని మీరు జ్ఞాపకం చేయకుండా నా చేతిలో ఉన్న పని నేను చేస్తాను అర్జున అని చెబుతున్నాడు. ఇప్పటికే 5 అయిపోయింది, నేను ముగిస్తాం. రాసుకోవాలి ఇది రోజు అనుకోండి, ఈ రోజు అనుకుంటే మీ కర్తృత్వం తగ్గిపోతుంది, అహంభావం తగ్గిపోతుంది. అంటే కర్తని కర్తను వెలిగితే కర్తృత్వం పోతుందని ఒక సామెత. కర్తృత్వం ఎలా పోతుంది అంటే కర్తను వెతికితే కర్తృత్వం పోతుంది. అది విచారణ మార్గం. ఇది చాలాసార్లు చెప్పాను. ఏంటది నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం, ఇది జ్ఞాపకం పెట్టుకున్నా మీకు కర్తృత్వం పోతుంది. రాసుకోండి, నారాయణం పరబ్రహ్మం. నారాయణుడు అంటే ఒక ఇండివిజువల్ కాదు, బ్రహ్మమే. నారాయణం పరబ్రహ్మం ఇది అందరూ రాసుకుని ఇంటికాడ ప్రాక్టీస్ చేసుకున్నా ఇది బుర్రలో చెప్పుకోవాలి. మీరు పిండి రుబ్బేటప్పుడు ఎలా రుబ్బుతారో ఈ మాటని మీ మనసులో చెప్పుకోవాలి. ఇలా చెప్పుకుంటా ఉండాలి, మీ మనసుని చెప్పుకుంటా ఉంటే కొంతకాలం మీ కర్తృత్వం పలచబడిపోతుంది. నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం, నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం, నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. అంటే అన్నిటికీ నారాయణుడే కారణం మీకు అర్థమైనప్పుడు మీకేం కర్తృత్వం ఏంటి? అన్నిటికీ నేనే కర్త అనుకోవడం మీకు దుఃఖం వస్తుంది. నేను కాదు కర్త, నారాయణుడే కర్త అనుకున్నప్పుడు మీకు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? అయితే మీ మనసులో తిప్పుకోవాలి, మీ మనసులో ఇలా చెప్పుకోవాలి. ఈ మా ఈ వాక్యం చెప్పుకుంటే బుద్ధి ఆ మనసులో ఇంకొచ్చింది ఇంకాలి, అది ఆ మాట ఇంకాలి, ఉడికి ఇంకే సరిపోదు. అది మీకు అవగాహన ఒక రావాలి, అంటే మీ బుద్ధిలో మీ బుద్ధిలో ఒక భాగం అవ్వాలి. నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఈ మాటను అలా మీ మనసులో చెప్పుకుంటా ఉండండి. ఇంకా మీకు ఆయనే అన్నిటికీ ఆయనే కారణం అన్నప్పుడు మీకు కారణం మీ కర్తృత్వం ఏంటి? నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం, నారాయణం పరబ్రహ్మం సర్వకారణ కారణం. 15వ తేదీ గురు పౌర్ణమి, ఈ నెల 27వ తేదీన జిన్నూరు రమణక్షేత్రంలో సమావేశం. భక్తులని మీకు ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పడం మీకు చేదస్తంగా ఎందుకు చేస్తున్నామంటే ఇవాళ పొద్దున్న 10 మంది వచ్చేసారు జిన్నూరు, జిన్నూరులో మీటింగ్ అనుకున్నాయి.